దీని గురించి మాట్లాడుకోవాలి అనే ఆలోచన వస్తే ఆయనే కారణం కూడా చాలా బాగా చెప్పారు. ఇటీవలి కాలంలో తెలుగులో నవలలు రావడం లేదు, నవలల మీద విమర్శ లేదు, అసలు నవలలే లేవు, నవలలు రాస్తే ప్రచురించేవాడు లేడు, నవలలు రాస్తే చదివేవాడు లేడు. ప్రచురణ ఎప్పుడు జరుగుతుంది, చదివేవాడు ఉన్నాడు అనుకుంటే ప్రచురణ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే పాఠకులు లేరని ప్రచురణకర్తలు నిర్ణయించుకున్నారో అప్పుడు సహజంగానే నవలల ప్రచురణకు ఏ పబ్లిషర్ కూడా ముందుకు రావడం లేదు. తెలుగులో నవలలు రానే రావడం లేదు. మనకు నవలా సాహిత్యానికి సంబంధించి మంచి చరిత్ర ఉంది, చాలా చక్కని చరిత్ర ఉంది నవలకు సంబంధించి. అలాంటప్పుడు ఇప్పుడు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అనే విషయం మనం చెప్పుకుంటే బాగుంటుంది. ఊరికనే నవల చరిత్ర చెప్పుకోవడం మాత్రమే కాకుండా, అయితే ఇంతకుముందు ఉన్న నవలల ప్రత్యేకత ఏమిటి, ఆయన ప్రధానంగా నా పిహెచ్డీలో నేను తీసుకున్న అంశం గురించి అడిగారు. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే నేను పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకున్నప్పుడు 82లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది నాతో చదివేవాళ్ళందరూ కూడా కవిత్వం మీదే చేసేవాళ్ళు. కవిత్వం మీద జరిగినంత విస్తృతంగా కవిత్వం కూడా ఆధునిక కవిత్వం కంటే కూడా ప్రాచీన కావ్యాలు, వాటి మీద పరిశోధన చెప్పిందే చెప్పి చేసిందే చేసి అందరూ అవే చెప్పేవాళ్ళు. ఒక దిక్కులను పట్టుకొని సాగదీసి లక్ష పిహెచ్డి గ్రంథాలు వచ్చేవి. అవి తప్పని నేను అన్ను, అలాంటి వాళ్ళ మీద ఎంత చేసినా ఇంకా చెప్పాల్సింది ఉంటుంది కాబట్టి అందులో తప్పేమీ లేదు. కానీ ఆధునిక ప్రక్రియలు తీసుకోవాలి అంటే అన్నిటికంటే ప్రధానమైన సమస్య ఏముండేది అంటే కొలమానాలు ఏమిటి అని. ఒక నవలని బాగుందో లేదో చెప్పాలి అంటే నవలని ఎలా, నవలను చదువుతామండి, చదవడానికి హాయిగా ఉంటుందండి, చదివేస్తాము, బాగుందో బాగలేదో ఒక వాక్యంలో తేల్చేస్తాము, ఇది బాగుంది ఈ నవల బాగాలేదు అని పడేస్తాము. దానిలో పరిశోధన చేయడానికి ఏముంటుంది అన్నది సాధారణంగా అలాంటి వాదన చాలా జరిగేది. అందులో కొలమానం ఏమిటి, ఎట్లా జడ్జి చేయాలి, ఈ నవల బాగుంది అంటే ఎందుకు బాగుంది, దీని బాగుందని మనం దేన్ని బట్టి చెప్తున్నాము అనే విషయాల మీద ఎవరికి అసలు మా మాస్టర్లకు కూడా అవగాహన ఉండేది కాదు. అందరూ బాగుందంటే ఏకవీర నవలు చదివేవాళ్ళం, చాలా బాగుంది అనేవాళ్ళం, పాత్ర చిత్రం రాసి వదిలేసేవాళ్ళం. ఇలాంటప్పుడు నాకు ఆలోచన వచ్చింది అనమాట, నవలల మీద, నవలలో శిల్పం అనే దాని గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు, నవల బాగుంది బాగలేదు, పైగా అది కూడా వస్తువుకే పరిమితం అవుతున్నాం, ఇందులో వస్తువు బాగుంది అనేసి ఊరుకుంటున్నాం కానీ శిల్పం గురించి మాట్లాడటం లేదు. ఇలాంటి పరిశోధన వెస్టర్న్ కంట్రీస్లో చాలా జరిగింది, పాత ఇంగ్లీష్ ముఖ్యంగా బ్రిటిష్ లిటరేచర్లో వాటిలో శిల్పానికి సంబంధించి చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. తెలుగులో ఎందుకు మనం రాయకూడదు, ఎలాగో ప్రక్రియను తీసుకున్నాం, ఆ ప్రక్రియ మీద విమర్శ కూడా అధ్యయనం కూడా పెరిగితే బాగుంటుంది అనే విషయం అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు నిజానికి ఈ టాపిక్ ఇచ్చింది, నన్ను చేయమంది, నవలా శిల్పం మీద ఒక్క వ్యాసం తప్ప ఏమీ లేదు అని నాకు చెప్పి ఒక పిహెచ్డి గ్రంథాన్ని వేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చిన వ్యక్తి మొదటి నాగభూషణ శర్మ గారు. ఆయన అప్పుడు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్, మా తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ నన్ను ప్రోత్సహించలేదు నవల మీద చేయడానికి. నాకు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో సన్నిహిత సంబంధాలు ఉండేవి, వాళ్ళ క్లాసులకు వెళ్ళి కూర్చునేదాన్ని, ఇంగ్లీష్ లిటరేచర్ క్లాసులకు వెళ్ళి కూర్చునేదాన్ని దొంగతనంగా. అందుకని ఆయన చెప్పారు, నువ్వు ఎలాగో నా క్లాసులకు వస్తున్నావు, నా సలహా కూడా తీసుకో అని ఆయన చెప్పి అప్పుడు నేను కొంచెం పరిశోధన చేసి నవలలో శిల్పం అనేది ఏ అంశాలను బట్టి ఉంటుంది అనే దాని గురించి రాయడం అనేది ప్రారంభించాను. అప్పటి నుంచి కూడా నవలల మీదే నాకు ఆసక్తి ఎక్కువ. ఇప్పుడు ఏ గీతతో మాట్లాడుతున్న గీత అంది, నవల మీద ఏం మాట్లాడతారు, మధ్యలో మా కవిత్వం గురించి మాట్లాడండి అంది. నేను యాంటీ కవిత్వం అని చెప్పాను గీతకి. ఇప్పుడే తెలుగు సాహిత్యంలో మీరు గమనించండి, ఆధునిక సాహిత్య చరిత్ర చూస్తే అన్ని కవిత్వాన్ని బట్టే చరిత్రను రాశారు. ప్రాచీన సాహిత్యం అంటే కావ్యాలను బట్టి రాశారు, కావ్యాలే ఉన్నాయి కాబట్టి అది అర్థం చేసుకోవచ్చు. కానీ ఆధునిక సాహిత్యం వచ్చి 1872 నుంచి నవల ఉంది, 1910 నుంచి కథ ఉంది తెలుగులో. అయినా సరే ఆధునిక సాహిత్య చరిత్ర అంటే ఉద్యమాల నేపథ్యంలోనే రాస్తారు, ఉద్యమాలన్నింటిలోనూ కవిత్వమే ముందొస్తుంది కాబట్టి ఆధునిక సాహిత్య చరిత్ర అంటే ఆధునిక కవిత్వ చరిత్ర. ఆ రకంగా మనకు మీరు ఆధునిక సాహిత్యం చూస్తే అందరూ కవిత్వాన్నే ప్రధానమైన ప్రక్రియగా తీసుకుని రాస్తున్నారు. ఆ ఉద్యమంలో వచ్చిన నవలల గురించి అసలు ప్రస్తావన ఉండదు. ఆ ఉద్యమంలో వచ్చిన కవిత్వము మొట్టమొదట మీకు సంఘ సంస్కరణ ఉద్యమం, గురజాడ రాయప్రోలు సుబ్బారావు, క్రమంగా తర్వాత కాల్పనిక ఉద్యమం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయన సుబ్బారావు, నండూరు సుబ్బారావు, అభ్యుదయ ఉద్యమం, శ్రీశ్రీ, పఠాభి, అక్కడి నుంచి అలా వచ్చి ఇంకా విరసం, విప్లవ కవిత్వ ఉద్యమం, సరే వరవర్రావు, ఇంకా పాటల వరకు, గద్దల వరకు అనుకోండి, అలా రాసుకుంటూ వస్తారు. తప్ప ఈ మొత్తం కాలంలో వచన ప్రక్రియ ఏమైంది, వచన ప్రక్రియలు ఉన్నాయి కదా, నాటకం, నవల, కథ అనే మూడు ఉన్నాయి కదా, ఈ మూడు ఆ ఉద్యమాల్లో ఏం పాత్ర వహించాయి, ఇవి మూడు ఎట్లా వికసించాయి అనే విషయం మీద తెలుగు సాహిత్యంలో పెద్దగా కృషి జరగలేదు అని అనిపిస్తుంది. తెలుగు సాహిత్య చరిత్ర చదివితే వీటిని పేర్లు మాత్రమే చెప్పేసి ఊరుకుంటారు, కవిత్వం గురించి చాలా లోతుగా అధ్యయనం జరుగుతుంది. అలాగే మన సాహిత్య చరిత్ర అంతా కవిత్వాల చరిత్ర అయిపోయింది అనే ఒక బాధ నాకు, మీ మిత్రులు కేతు విశ్వనాథ రెడ్డి గారికి. మేమిద్దరం ఎప్పుడు ఏ సభలో మాట్లాడినా మా కథను మర్చిపోతారు, మా నవలను మర్చిపోతారని కేకలు పెట్టింది మేమిద్దరమే. మిగిలిన వాళ్ళందరూ కవిత్వం గురించి చెప్తున్నాగా సంతోషించండి అంటుంటారు. మా కవిత్వం వద్దని, మేము మా కవిత్వం గురించి అందరూ మాట్లాడతారు, మేము మాట్లాడమని. అలాగా తెలుగు సాహిత్య చరిత్రలో, ఆధునిక సాహిత్య చరిత్రలో వచన ప్రక్రియలకు అన్యాయం జరిగింది చరిత్ర రాసే పద్ధతిలో అనేది కూడా మాకు ఒక అభిప్రాయం ఒక వర్గానికి ఉంది. అక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న అందరు, ఇప్పుడు సాహిత్యంలో మాట్లాడే మాలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అభిప్రాయం ఉంది. ఇవన్నీ కలిసి నవల మీద కృషి చేయాలి అనే ఆలోచన అప్పట్లో వచ్చింది. 1985లో థీసిస్ రాయడం అంతా జరిగింది. నవలలో కథన శిల్పం అనే దాని మీద థీసిస్ రాసి డిగ్రీ రావడం అన్నది. అది వదిలేస్తే తెలుగు నవల అసలు ఎలా పుట్టింది, ఎంత మంచి చరిత్ర ఉన్న తెలుగు నవల ఇప్పుడు ఎందుకు అసలు రావడం లేదు అనేది మనం ఆలోచించుకోవాలి అంటే, తెలుగు నవల అందరికీ తెలుసు నవల సాహిత్యం ఎందుకు పుట్టింది అంటే, మొట్టమొదట మనం కందుకూరి వీరేశలింగం పంతుల దగ్గర నుంచి తీసుకున్నాం. ఎందుకు నవల పుట్టింది అంటే, సామాన్యుడిని చేరే ప్రక్రియ వచన ప్రక్రియ. సామాన్యుడి కోసం ఎప్పుడైతే రాస్తామో, అంటే కేవల అక్షర జ్ఞానం, పెద్ద కవిత్వంలో పాండిత్యం లేకుండా కేవల అక్షర జ్ఞానం ఉన్నవాడికి కూడా అర్థం కావాలంటే కవిత్వంలో కంటే వచన ప్రక్రియ ద్వారానే అది సాధ్యమవుతుంది అన్నది కందుకూరి వీరేశలింగం పంతులు నమ్మిన నిజం. అందుకని ఆయన తన వస్తువును ఎప్పుడైతే ఆయన సామాజిక సమస్యలు, సంఘ సంస్కరణ, ఈ వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాల ఖండన, ఇలాంటివన్నీ సంస్కరణ సంబంధమైన విషయాలు తీసుకున్నాడో, ఎవరి కోసం చేస్తున్నాడు ఈ సంస్కరణ, ఆ మనిషికి అర్థం కావాలి. తను ఎవరి కోసం రాస్తున్నాడో వాడికి అర్థం కావాలి ముందు. వాళ్ళకి అర్థం కావాలంటే తను ద్వ్యర్థి కావ్యాలు, త్రిద్ధి కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాలు రాస్తే వాళ్ళకి అర్థం కాదు. సమాజంలో మార్పు కోసం వచ్చింది నవల. అన్నిటికంటే ముఖ్యమైన నిర్వచనం నవలకి ఏది అంటే, సమాజంలో మార్పు కోసం నవల వచ్చింది. సమాజం మారాలి, ఇప్పుడు మన ఆచారాల్లోనూ సంప్రదాయాల్లోనూ ఉండే ఆలోచన ధోరణి లేదా భావజాలం మారాలి, కొంత అభ్యుదయ భావాలు, ప్రగతిశీలకమైన భావాలు రావాలి, మన మూఢ నమ్మకాలు అవి పోవాలి అన్నది మొట్టమొదటి ప్రేరణ, స్ఫూర్తి నవలకి. ఎప్పుడైతే అది స్ఫూర్తిగా తీసుకున్నారో అప్పుడు అందరికీ అర్థమయ్యే భాషలో రాయాలి, అందరికీ అర్థమయ్యే ప్రక్రియలో చెప్పాలి అనే ఆలోచనతో నవల పుట్టింది. అంటే నవలను మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే దాని ప్రధానమైన లక్ష్యం ఏమిటి అని ఆలోచిస్తే, ఉద్యమాల కంటే కూడా మనిషి భావజాలంలో క్రమేపీ రావాల్సిన మార్పు. అది డైరెక్ట్గా ఇదే ఉద్యమం అని చెప్పడానికి లేదు, మనిషి మానసిక వికాసం అన్నది ఈ నవలకు ప్రధానమైన లక్ష్యమైంది. అంతకు ముందు వరకు మనలో జీర్ణించుకుపోయిన అనేక ఆచారాలు, మూఢభావాలు ఇవన్నీ కూడా నవల వదిలించుకోవాలి అన్నది ఒక ప్రధానమైన లక్ష్యంగా నవల పుట్టింది. అంటే ఒక భావ పరిణామం అన్నది అనుకోవచ్చు నవలలో ప్రధానమైన ప్రేరణ అంటే ఒక భావ పరిణామం. ఈ భావాలు మారాలి, కొత్త భావాలు రావాలి అన్నది నవలకి ప్రధానమైన లక్ష్యంగా నవల అనేది వచ్చింది. అలా వచ్చినప్పుడు సంఘ సంస్కరణ ఉద్యమంలో మీరు ఒక 10 నవలను మనం తీసుకున్నా తెలుగులో, సరే రాజశేఖర చరిత్రం, కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన రాజశేఖర చరిత్రం తర్వాత అప్పటి నుంచి తీసుకున్న ఒక 10 నవలను తీసుకున్నా, వాటి మొత్తం వాటి విలువ తీసుకున్నా, ఇప్పుడు ప్రపంచ సాహిత్యంలో వచ్చిన ఏ నవలలకి తీసిపోనంత గొప్ప నవలలు కనీసం ఒక 20-30 తెలుగులో వచ్చాయి. కానీ ఇవి వచ్చాయి అనే విషయం కూడా బయట వాళ్ళకి తెలియదు, తెలుగు వాళ్ళకే తప్ప తెలుగు వాళ్లే దాన్ని గుర్తించరు. మనం కవిత్వం అంటే శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చాలా పైకెత్తి చెప్తాం, అది ట్రాన్స్లేట్ అయింది అన్ని భాషల్లోకి, చాలా భాషల్లోకి వెళ్ళింది, అందరికీ తెలుస్తుంది. అది చెప్పినంత బాగా మనం ఒక మాలపల్లి గురించి చెప్పము, ఒక చివరకు మిగిలేది గురించి చెప్పము, ఒక ఏకవీర గురించి చెప్పము, అంటే అంత అలాంటి చాలా వచ్చిన వారు ఒక చలం గురించి చెప్పము. ఇవంతా మనం ఇంగ్లీష్లో వేరే భాషల వాళ్ళకి మనం చెప్పడం లేదు. అంటే మన నవలల్లో వచ్చిన భావ పరిణామం, అవి తీసుకొచ్చిన భావ పరిణామం చూస్తే ఇతర ప్రక్రియల కంటే నిజానికి నవల చాలా సాధించింది, కానీ దాన్ని మనమే గుర్తించడం లేదు అన్నది మాలాంటి వాళ్ళకి అభిప్రాయం. ఇప్పటికీ మాకు అది అభిప్రాయం చెడలేదు, ఎందుకంటే పెద్దేమి పురోగతి లేదు ఆలోచనలో, కాబట్టి అది అలాగే ఉండిపోయింది. మాలపల్లి టైంలో 1921లో ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవలు రాస్తే ఆ రోజుల్లో వచ్చిన మొత్తం భారతీయ నవలలు అన్నీ తీసుకోండి, వాటన్నిటికంటే గొప్ప నవల మాలపల్లి. మాలపల్లి టైంకే ఉన్నవ లక్ష్మీనారాయణ తన నవలల్లోనే ఒకవైపు అభ్యుదయ ఉద్యమాన్ని సూచించాడు, అప్పటికి మనకు వామపక్షాలే లేవు, 1930 వచ్చే వరకు మనకు వామపక్షాలు భావజాలం తెలియదు అసలు, లెఫ్టిస్ట్ ఐడియాలజీ, మార్క్సిస్ట్ ఐడియాలజీ తెలియదు మనకి. 21లోనే ఆయన దాని గురించి చెప్పాడు. 21లోనే ఆయన అల్లూరి సీతారామరాజు లాంటి వాడు, అంటే బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అడవుల నుంచి పోరాటం జరపడం, గెరిల్లా యుద్ధం జరపడం అనే పాత్రను ఆయన 1921లోనే, సీతారామరాజు కూడా 24లో చేశాడు, ఆయన 21లోనే అది రాశాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసిందని రాశాడు, అప్పటికి అప్పటికి వస్తుందని ఎవడనుకున్నాడు, ఇంకా మన 1920లో గాంధీ ఇంకా అప్పుడే వచ్చాడు, దక్షిణాఫ్రికాను వదిలిపెట్టి వచ్చాడు. అప్పటికే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం రాసేశాడు, ఆ ఖద్దరు గురించి చాలా బాగా రాశాడు. అలాగే క్రిస్టియానిటీకి హిందూ మతానికి మధ్య జరిగే పోరాటాన్ని గురించి రాశాడు. ఇన్ని విషయాలు ఆయన 1919లో నిజానికి ఆయన జైల్లో ఉన్నప్పుడే రాశాడు నవలని. 21 పబ్లిష్ అయింది మాలపల్లి. అంటే ఒక దార్శనికత, నేను నవల గురించి ఇక్కడ చెప్పదలసిన విషయం ఏంటంటే ఒక దార్శనికత అన్నది నవలకు చాలా ముఖ్యమైన లక్షణం. అంటే జరగబోయేది కూడా ఊహించగలిగిన వాడు గొప్ప నవలాకారుడు. ఇప్పుడు జరుగుతున్నది మాత్రమే రాసేవాడు మంచి నవలాకారుడు అవుతాడు. ఇప్పుడు ఏం జరుగుతోందో అది రాసేవాడు మంచి నవలాకారుడే. కానీ ఇంకా జరగగలిగింది, జరగవలసినది, జరగబోయేది ఊహించి రాయగలిగితే అతను గొప్ప ఉత్తమ ఉన్నత నవలాకారుడు అవుతాడు. అలాంటి మాస్టర్ ఎవరు తెలుగులో అంటే మనకు మొట్టమొదటి కనిపించేవాడు పునవలక్ష్మీనారాయణ. మాలపల్లిలో ఆయన ఊహించిన విషయాలు 1947లో స్వాతంత్రం వస్తుంది అనేది మనకు అప్పటికి తెలియదు. ఆయన స్వాతంత్రం వచ్చేసినట్టుగా కూడా రాసేసాడు. భారతదేశానికి స్వాతంత్రం గ్యారంటీగా వస్తుందని 1919లోనే రాశాడు ఆయన. అంటే నవల ఎంత చేయగలదో, ఒక నవల పరిధి ఎంత ఉందో, అది ఎన్ని పనులు చేయగలదో, అది ఎంత మనోవికాసాన్ని కలిగించగలదో, రేపటి మీద, రేపు అనే దాని మీద ఎంత ఆశను కలిగించగలదో అన్నిటినీ చెప్పగలిగిన నవల మాలపల్లి. 1919-21 ఆ మధ్య ప్రాంతంలోని భారతీయ నవలని, హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అని ఒక గొప్ప పుస్తకం ఉంది, శిశిర్ కుమార్ దాస్ అనే బెంగాలీ అని రాశాడు. ఆ పుస్తకంలో మొత్తం ఎదిగాను 1920లో మాలపల్లి లాంటి నవల ఏ భాషలో అయినా వచ్చిందా. ఈ థీమ్ మనకు తెలుసు కాబట్టి మాలపల్లి దీనితో సరిపోల్చగల నవల ఏ ఇతర భారతీయ భాషలో అయినా వచ్చిందా అని వెతికితే ఒక్క దానిలోనూ రాలేదు. అంటే అంత యునీక్ రైటింగ్. చివరికి శిశిర్ కుమార్ దాస్ చివరికి ఒప్పుకున్నాడు మాలపల్లిని, ఆయన ఇద్దరు ఒప్పుకున్నాడు. ఒకటి మాలపల్లి లాంటి నవల భారతీయ భాషలో ఎక్కడా రాలేదని, రెండవది చలం. చలం రాసిన సమయానికి చలం చెప్పినంత అంత చాలా విప్లవాత్మకమైన భావాలు ఏ ఆయన సమకాలికుల్లో ఏ భారతీయ భాషలోనూ ఎవడూ రాయలేదని. ఇవి రెండు ఆయన మొత్తం పరిశోధన అంతా ఆయన ఇండియన్ లిటరేచర్ మీదే. అలా చేసినప్పుడు ఆయన చెప్పాడు, అంటే మనకి ఇలాంటి యునిక్ వాళ్ళు ఉన్నారు, అసామాన్యమైన అసాధారణమైన రచయితలు ఉన్నారు, వీళ్ళందరూ వచన ప్రక్రియలో రాసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ వచన ప్రక్రియను మనం, ఆ నవలని మనం సరిగ్గా అధ్యయనం చేయకపోవడం వల్ల మన గొప్పతనం మనకే తెలియడం లేదు. ఈ రోజున మన గొప్పతనం ఎక్కడెక్కడ ఉందని మనం వెతుక్కోవాల్సి వస్తే మనం కొంతమందికే కట్టుబడి గురజాడని అక్నాలెడ్జ్ చేస్తాం. అదృష్టవశాత్తు గురజాడకు రావాల్సినంత పేరు వచ్చింది, సీసీకి రావాల్సినంత పేరు వచ్చింది. కానీ తక్కిన వాళ్ళకి రావాల్సినంత స్థాయి కానీ పేరు కానీ వాళ్ళ గురించి అధ్యయనం, ముఖ్యంగా పేరు సంగతి వదిలేయండి, కీర్తి పేరు రావడం అన్నది ఇతర వేరే విషయాలు, వాళ్ళ గురించి అధ్యయనం తక్కిన వాళ్ళ మీద అంతా జరగలేదు. బట్ ఒక మాలపల్లి లాంటి నవల తెలుగులో మాత్రమే వచ్చింది, ఇంకే భాషలోనూ రాలేదు. అన్ని విషయాలను చెప్పగలిగిన 1500 పేజీల నవల. హరిజన సమస్యను తీసుకుని, నిజానికి అప్పుడు గాంధీ హరిజనులు అనే పేరు వాళ్ళకి పెట్టలేదు, హరిజనులు అనే మాట మొట్టమొదటి ఉన్నవ లక్ష్మీనారాయణ వాడాడు, తర్వాత పెట్టాడు గాంధీ హరిజనులని. ఉన్నవ లక్ష్మీనారాయణకు ఉన్న గొప్పతనాలు చెప్పడం మొదలెడితే ఒక పెద్ద జాబితా తయారవుతుంది. ఎన్ని రాశాడంటే ఆయనకు మనం చాలా మంది తెలియదు. ఈ తరం వాళ్ళకి ఉన్నవ లక్ష్మీనారాయణ పేరే తెలియదు. ఈ తరంలో సాహిత్యం చదువుతున్న వాళ్ళకి ఉన్నవ లక్ష్మీనారాయణ అనే వాడు ఉన్నాడని కూడా తెలియదు. తెలుగులో ఆయన రాసిన నవల మాలపల్లి అనేది ఆయన ఒక్కటే రాశాడు నవల, ఇంకా చిన్న చిన్న రచనలు కొన్ని చేశాడు. ఆ మాలపల్లి నవల ఒక్కటి తీసుకున్నా తెలుగు వాళ్ళ గొప్పతనం అంతా మనకు అందులో తెలుస్తుంది. అంటే ఒక రచయిత ఎంత దూరం చూడగలిగాడు సమాజాన్ని, రాజకీయంగా, సామాజికంగా, కులపరంగా. ఆయన హరిజనులు ఏ రకంగా ఉన్నతిలోకి రావాలి, వాళ్ళు కూడా చదువుకుని, వాళ్ళు కూడా మామూలు జనజీవన శ్రవంతిలోకి రావాలి, వాళ్ళు గొప్పగా చదువుకోగలరు, వాళ్ళు గొప్పగా రాయగలరు. ఆ రోజుల్లో అవేవి లేవు పాపం వాళ్ళకి, పాఠశాలకు రావడానికి వీల్లేదు, గుళ్ళలోకి రావడానికి వీల్లేదు. అలాంటి హరిజనులు ఎంత ఉన్నతికి వస్తారు అనేది ఆ రోజు ఊహించి రాశాడు ఆయన. తీసుకున్న మనుషులే అందరూ మాలపల్లిని పేరు పెట్టింది, మాలపల్లే కేంద్రం, హరిజనులే పాత్రలు, అందులో ప్రధాన పాత్రలు అందరూ హరిజనులే. దానిలో ఆయన ఎన్ని ఊహించి రాశాడంటే ఈ రోజు అవన్నీ నిజమయ్యాయి. ఈ రోజు హరిజన్ ఎంత పైకి వచ్చారో మనకు తెలుసు, వాళ్ళు ఎంత చదువుకోగలుగుతున్నారో, ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారో సమాజానికి మనకు తెలుసు. కాబట్టి అదంతా కూడా అప్పుడే ఊహించగలిగాడు. అలాంటి నవల, మాలపల్లి లాంటి నవల ఉన్నప్పుడు మనం నవల అనే ప్రక్రియను మనం ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు, ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్ కావాలంటే ఒక మాలపల్లిని తెలుసుకోవాలి. ఆ తర్వాత, అంటే స్కిప్పింగ్ అలాట్, ఆ తర్వాత మనం చలం దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే చలం తీసుకు, ఇప్పటికి అర్థం కాలేదు జనానికి చలం. కొంతమంది రచయితలు మాత్రమే ఇప్పుడున్న అరగంటలో చెప్పదలుచుకున్నా, ఈ రోజుకి చలం అర్థం కాలేవారికి. మాలపల్లి 21లో వచ్చింది. మాలపల్లి ఎఫెక్ట్ ఎంత ఉందంటే తెలుగులో మాత్రమే వచ్చినా బ్రిటిష్ వాడు దాన్ని నిషేధించాడు. అంటే అందులో ఏముంది అనే దాని డిస్కషన్ జరిగి ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. తెలుగులో మొట్టమొదటి నిషేధింపబడిన గ్రంథం కూడా, గవర్నమెంట్ నిషేధానికి గురైన గ్రంథం కూడా మాలపల్లె. దాన్ని మళ్ళీ 1938లో దాన్ని ప్రింట్ చేసి మళ్ళీ దాన్ని ప్రజల్లోకి పంపించారు. అంటే దాని వల్ల జనాలకు ఎంత జాతీయ ఉద్యమ స్ఫూర్తి ఎంత పెరిగిపోతుంది, హైందవుడిగా, ఇండియన్గా, ఒక జాతీయవాదిగా మనుషులకు ఎంత ఆత్మగౌరవం పెరిగిపోయి తిరుగుబాటు విప్లవం చేసేస్తారని భయపడి బ్రిటిష్ గవర్నమెంట్ భయపడింది మాలపల్లికి. మనకి ఇంతవరకు మాలపల్లి విలువ తెలియదా, 17 ఏళ్ళు నిషేధించింది బ్రిటిష్ గవర్నమెంట్ మాలపల్లిని. ఇవన్నీ మనం నవలా చరిత్రను తెలుసుకుంటే మనకు చాలా ఇన్స్పిరేషన్ కలుగుతుంది ఇప్పుడు మళ్ళీ నవల రాయడానికి. అందుకోసం చెప్తున్నాను ఈ విషయాలు. ఇంకా చలం దగ్గరికి ఎందుకు వచ్చారంటే భావ విప్లవం తీసుకొచ్చిన వాళ్ళలో చలం చాలా ముఖ్యుడు కాబట్టి. చలం ఏం చెప్పాడు అంటే సాధారణంగా అందరూ ఏమి అంటారంటే చలం గురించి వేరే మామూలుగా ఈ రోజు రాస్తున్న విమర్శకులు కానీ ఇంతవరకు రాసిన వాళ్ళు కూడా ఆయన ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడాడు, కరెక్టే, స్త్రీల స్వేచ్ఛ గురించి మాట్లాడాడు, ఆడవాళ్ళని లేచిపోమన్నాడు. అంటే చలాన్ని అర్థం చేసుకున్న పద్ధతి ఎలా ఉందంటే నీకు పెళ్లి నచ్చలేదా నువ్వు లేచిపో అన్నాడు. ఇక్కడ కే గీత ఉంది, మేము ఫెమినిస్ట్ అందరం చలం బాగా ఊతుంటాం అక్కడ హైదరాబాద్ లో. అందుకని చలం ఏమన్నాడు, ఆడవాళ్ళని లేచిపోమన్నాడు, నీకు పెళ్లి వద్దన్నాడు, నలుగురు ఐదుగురు ప్రేమించవచ్చు అన్నాడు. చలం రాసినవన్నీ నువ్వు కథ నవల చదివితే అంతే అదే కనిపిస్తుంది మీకు. కానీ దానిలో ఆయన చెప్పింది ఏమిటి అన్నది, ఆయన స్త్రీ అని ఒక పుస్తకం రాశాడు. ఆయన నవలలో చెప్పిన ప్రతి నవలను చదివి ఆ స్త్రీ అనే పుస్తకం కూడా చదివితే తప్ప చలం అర్థం కాడు. ఆ స్త్రీ అనే పుస్తకం చదివితే ఈ మైదానం ఎందుకు ఇలా ఉంది, దైవం ఇచ్చిన భార్య ఎందుకు అలా ఉంది, లేకపోతే అరుణ ఎందుకుంది, అమీనా ఎందుకుంది, నవలని ఇలా ఎందుకున్నాయని అర్థం కావాలంటే చలం రాసిన స్త్రీ అనే టెక్స్ట్ బుక్ ఆన్ ఉమెన్ అనమాట. అది ఫస్ట్ టెక్స్ట్ బుక్, పిల్లల మీద మొదటి టెక్స్ట్ బుక్ రాసిన వాడు చలమే, ఆడవాళ్ళ మీద ఫస్ట్ టెక్స్ట్ బుక్ రాసిన వాడు చలమే. బిడ్డల శిక్షణ అని బిడ్డల పెంపకం గురించి చాలా అద్భుతమైన బుక్ రాశాడు, పిల్లల్ని ఎలా పెంచాలి అని. చలం రాసిన బిడ్డల శిక్షణ చదివితే ఇప్పుడు మనం అందరం బాగా పెంచుతాం మన పిల్లల్ని. ఎంత బాగా రాస్తాడంటే అది ఊరికే ఆరోగ్యము, మనం అన్నం పెట్టేసి మందులు ఇచ్చేసి పిల్లల్ని స్కూళ్ళకి పంపించి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ సౌకర్యాలన్నీ ఇచ్చేస్తే బిడ్డల శిక్షణ అయిపోయింది అనుకుంటాం. బిడ్డల శిక్షణ అంటే అసలు ఏమిటి, పిల్లల్ని మంచి ఉత్తమ వ్యక్తిత్వం కలవాళ్ళగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి. మనం సోకాల్డ్ డిసిప్లిన్ పేరుతో మనం వాళ్ళని పెట్టే బాధలు ఎంత అన్యాయమైనవి. చలం బిడ్డల వకాలతా పుచ్చుకొని, పిల్లల తరఫున వకాలతా పుచ్చుకొని రాసిన మొట్టమొదటి రైటర్ చలం. అలాగే ఆడవాళ్ళ తరఫున వకాలతా పుచ్చుకొని రాసిన మొట్టమొదటి రైటర్ చలం. స్త్రీల గురించి ఆయన ఏం చెప్పాడని ఒకటే చెప్పాడు, ఆయన ఒకటే వాక్యంలో చెప్తాను, అందరినీ లేచుకోండి మొగుడే వదిలేయండి కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పింది ఏమిటంటే ఆడవాళ్ళకి చాయిస్ ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళకి డెసిషన్కి చాయిస్ అనేది ఉండదు అప్పటి సమాజంలో, అసలు లేదు. వాళ్ళు బాగుపడతారా చెడిపోతారా వాళ్ళ ధర్మ, కానీ చాయిస్ ఎక్కడ. ఆయన ఒక మంచి వాక్యం రాస్తాడు స్త్రీలో, నువ్వు తలుపులన్నీ వేసేసి ఇంట్లో కూర్చోబెట్టి నీ మొహం తప్ప ఇంకెవరి మొహమో చూపించకుండా మా ఆవిడ పతివ్రత అంటే ఏమిటి లాభం, ఆవిడ ఇంకో మగవాడిని చూస్తే కదా ఆవిడ పాతివ్రత దెబ్బతినేది చూడదు కదా, కానీ ఆటోమేటిక్గా పతివ్రత అవుతుంది. నువ్వు తలుపులు తీసేసి బయటికి పోమ్మని ఆవిడ అప్పటికి కూడా నిన్నే ప్రేమిస్తుంది అనుకో అప్పుడు ఆవిడ పతివ్రత. ఇవి చాలా విప్లవాత్మకం ఆ రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడడం. చాలా ఇవన్నీ మాట్లాడాడు 1926, 1927, 1928 నుంచి నవలలు రాశాడు, శశిరేఖ లాంటి నవలలు. ఆయన ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టాడు. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ సమకాలీనంగా ఆ రోజుల్లో వచ్చిన హిందీ లిటరేచర్ చూశాను, కన్నడ చూశాను, తమిళం చూసాం, అన్నీ చూసాం. ఇలాంటి భావజాలం రాసిన రచయిత తెలుగులో తప్ప ఇంకొక భాషలో లేడు. చలం టైంలో చలమే ఫస్ట్, తర్వాత అతని ఇన్ఫ్లుయెన్స్ నేను మన వాళ్ళు గొప్ప జోక్ చేస్తుంటారు డిహెచ్ లారెన్స్ చలము, డిహెచ్ లారెన్స్ని చూసి చలం ఇన్స్పైరే రాశాడని ఒక థియరీ ఉంది. పిహెచ్డి థీసిస్ కూడా వచ్చింది దాని మీద. డిహెచ్ లారెన్స్ ఎప్పుడు రాశాడు, చలం ఎప్పుడు రాశాడు, చలమే ముందు రాశాడు డిహెచ్ లారెన్స్ అంటే. డిహెచ్ లారెన్స్ చలాన్ని చదవలేడు ఆబ్వియస్లీ, డిహెచ్ లారెన్స్ తెలుగు రాదు కాబట్టి, కానీ చలం డిహెచ్ లారెన్స్ చదివి ఉండొచ్చు కదా అని తప్పకుండా చదువుకుంటాడు, ఇంగ్లీష్ వచ్చు కాబట్టి. చలంకి చదివి రాశాడు అంటే సంవత్సరాలు చూస్తే, అంటే మనకు కొంచెం చారిత్రక దృష్టి తక్కువ మనకి, సంవత్సరాలు చూస్తే డిహెచ్ లారెన్స్ కంటే ముందు ఆయన సన్స్ అండ్ లవర్స్ ఉమెన్ ఇన్ లవ్ రాయడానికి ముందే చలం శశిరేఖ రాసేశాడు, మైదానం రాసేశాడు, దైవం ఇచ్చిన భార్య రాసేశాడు. కాబట్టి చలంది డిహెచ్ లారెన్స్ ఎవరిని కాపీ కొట్టి రాయాలి, వెస్టర్న్ ఐడియాలజీని తీసుకొచ్చాడు ఈ బ్రిటిష్ రచయితల్ని అమెరికన్ రచయితలను చదివి చలం ఇలా రాశాడు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. కానీ వాళ్ళందరికంటే ముందే రాశాడు చలం. కాబట్టి చలాన్ని వాళ్ళు చదవకు చదివి కాపీ కొట్టలేదు, కానీ చలం కూడా ఎవరిని చదివి కాపీ కొట్టలేదు. ఆయన జీవితం నుంచి వచ్చిన భావజాలం అది. ఇక్కడ మనం నేను చెప్పదలుచుకున్న మూడో పాయింట్ దగ్గరకు వస్తున్నాం. అంటే జీవితం నుంచి తాము నేర్చుకున్న వాటిని, జీవితం నుంచి తాము చూసిన వాటిని ధైర్యంగా చెప్పగలిగిన వాడే నవల రచయిత. ఎలా చెబితే బాగుంటుందో అలా చెప్పేవాడు గొప్ప రచయిత కాడు. ఎలా చెబితే యాక్సెప్టబుల్ అవుతుందో, ఎలా చెబితే సమాజం ఆమోదిస్తుందో, ఎలా చెబితే అందరూ ఒప్పుకుంటారో అది మాత్రమే చెప్పేవాడు గొప్ప రచయిత ఎప్పటికీ కాడు. ఏది తను నమ్మాడో, ఏది తన జీవితంలో తను నేర్చుకున్నాడో, ఏది తన అనుభవం నుంచి తను తెలుసుకున్నాడో దాన్ని అందరూ ఆమోదించేలాగా చెప్పగలిగిన వాడు మంచి రచయిత. దానికి శిల్పం ఉపయోగపడుతుంది. నేను నా థీసిస్ లో చెప్పినట్టు నువ్వు చెప్పేవి అసాధారణమైన భావాలు, ఇంతకుముందు లేని భావాలు, ఇంతకుముందు లేని దృక్పథము, ఇంతకుముందు తెలియని దృక్కోణము, దాన్ని చెబుతున్నప్పుడు దాన్ని కన్విన్సింగ్ గా చెప్పేవా, దాన్ని కన్విన్సింగ్ గా నువ్వు చెప్పగలిగావు అంటే అక్కడ శిల్పం ఉంది. ఎప్పుడైతే మనకు తెలియని భావజాలం వైపు మనం తిప్పుకుంటున్నాము పాఠకుడిని, ఇంతకుముందు అతనికి తెలియదు అలాంటి ఆలోచన ధోరణి, దాన్ని మనం నమ్మేలాగా, నమ్మ చక్యం అయ్యేలాగా, ఒప్పుకునేలాగా, ఒప్పించేలాగా మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఆ నవల గొప్పదవుతుంది. చలం అందుకు గొప్ప నవల రచయిత అయ్యాడు. ఆయన చాలా నవలలు రాయడం వల్ల, లేకపోతే శృంగారాన్ని వర్ణించడం వల్ల ఆయన గొప్ప నవల రచయిత కాలేదు. ఆయన గొప్ప నవల రచయిత అయింది ఎందుకు అంటే ఎవరు అంతవరకు ఆలోచించని ఒక కోణాన్ని, స్త్రీల వైపు నుంచి సమాజాన్ని, స్త్రీల వైపు నుంచి వివాహాన్ని, స్త్రీల వైపు నుంచి కుటుంబాన్ని, స్త్రీల వైపు నుంచి పిల్లల్ని అన్నింటినీ చూడగలిగాడు. తాను పురుషుడై ఉండి స్త్రీల కోణం నుంచి మొత్తం సమాజాన్ని చూడగలిగాడు కాబట్టి చలం గొప్ప రచయిత అయ్యాడు. ఆ గొప్ప ఆ కొత్త భావజాలం వైపుకి ఒప్పించగలిగాడు. కానీ చలంని ఆ రోజుల్లో బహుశా వీడందరికీ తెలిసి ఉంటుంది, చలం పుస్తకాలు చదివితే రహస్యంగా చదవాల్సి వచ్చేది, ఇంట్లో అమ్మా నాన్నలు కొట్టేవాళ్ళు అనేటువంటి చాలా కథలు ఉన్నాయి. చలం చదవడం నిషిద్ధం అప్పట్లో. కానీ చలం ఈ రోజు వరకు చలం బతికున్నాడంటే ఎందుకు బతికున్నాడు, ఎందుకంటే మన ఆలోచన ధోరణిలో ఒక మౌలికమైన మార్పుని తీసుకురావడంలో చలం సక్సెస్ఫుల్ అయ్యాడు కాబట్టి. ఇంకా ఆ తర్వాత మనం తీసుకుంటే చలం ఇన్స్పిరేషన్తో రాసిన వాళ్ళు ఉన్నారు. నేను చలం గురించి మాట్లాడగానే ఇక్కడ చాలా మంది విశ్వనాథ్ గుర్తొస్తాడు తప్పకుండా. విశ్వనాథ సత్యనారాయణ నేను వదిలేసి తెలుగు నవల గురించి మాట్లాడలేము నిజానికి మనం. విశ్వనాథ సత్యనారాయణ లాంటి గొప్ప రచయితను వదిలేయకూడదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ మన మౌలిక భావజాలంలో పెద్ద మార్పు తీసుకువచ్చాడని నేనైతే నమ్మను. ఆయన అంతవరకు సాంప్రదాయకంగా వస్తుందా అనే మళ్ళీ ప్రతిష్ఠించాడు. ఇంకా చాలా బాగా చెప్పాడు, అంతకుముందు ఉన్న వాటిని ఇంకా చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు బ్రహ్మానందం గారు చెల్లెలు కట్ట గురించి అడుగుతారు నాకు తెలుసు. అయితే చలం మైదానం రాస్తే ఆయన చెల్లెలు కట్ట రాశాడు అది మనకు తెలుసు. చలం మైదానంలో నీకు నచ్చని సంసారం నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఆనందంగా ఉందని చెప్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటారు, ఆ అమ్మాయి కర్మ అని చెప్తాడు. షీ హ్యాడ్ ఎ చాయిస్ అండ్ షీ మేడ్ ఎ చాయిస్ అని చెప్తాడు మైదానంలో. చెల్లెల కట్టలో అలాగే పెళ్లి నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి భర్త దగ్గరకు వచ్చేసి అతనికి పాదాక్రాంతమయ్యి చచ్చిపోతుందని చూపిస్తాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటూ సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోతుంది. అంటే అలా వెళ్ళిపోయిన అమ్మాయికి చావే గతి అన్నట్టుగా విశ్వనాథ్, ఎందుకంటే విశ్వనాథ్కి ఎప్పుడు కూడా సంప్రదాయ భావజాలాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలనే కోరిక కాబట్టి ఆయన ఆ రకంగా రాశాడు. అది ఆరోగ్యకరమైన పోటీ. నిజానికి చలానికి విశ్వనాథ్కి ఉన్న పోటీ చాలా ఆరోగ్యకరమైన పోటీ. ఇద్దరివి వేరువేరు దృక్కోణాలు. శ్రీశ్రీకి విశ్వనాథ్కు ఉన్నది, చలానికి విశ్వనాథ్కు ఉన్నది, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన పోటీలు. ఇద్దరివి కోణాలు వేరు. రెండు కోణాలు కూడా ప్రపంచానికి అవసరం. శ్రీశ్రీ కోణం అవసరమే, విశ్వనాథ్ కోణం అవసరమే, చలం అవసరమే, విశ్వనాథ అవసరమే ప్రపంచానికి. కాబట్టి ఇద్దరు మేధావులు, గొప్ప మేధావులు, మంచి శక్తివంతులైన రచయితలు ఒకరు ఒక్కొక్క కోణాన్ని ఒక దార్శనికతను మనకు అందిస్తుంటే తీసుకునేవాడు పాఠకుడికి ఎవరికి ఏ భావజాలం నచ్చితే తీసుకుంటాడు. కానీ ప్రతిదానికి రెండు కోణాలు ఉంటాయి, ఇక్కడ చూపించాడు. ఆ కోణాల్లో ఏది స్వీకరిస్తామనేది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అది కేవలం ఒక తరం సంస్కారం విశ్వనాథ్ని ఆమోదించింది, ఇంకో తరం చలాన్ని ఆమోదించింది, పర్వాలేదు. కానీ ఆ ఓపెన్నెస్ ఉండాలి. ఒక రచయిత చెప్పినప్పుడు దాన్ని స్వీకరించడానికి మనలో ఒక ఓపెన్నెస్, దాన్ని మనం సహృదయత అంటాం. ఆ మనలో ఒక ఓపెన్నెస్ కనుక ఉంటే కనుక దాన్ని బట్టి మన సంస్కారంలో మార్పులు వస్తాయి. దానికి నవల చేసినంత దోహదం కవిత్వం చేయలేదు. నిజానికి ఇంకే ప్రక్రియ చేయలేదు. అలాగే మన రాజకీయాల దగ్గరకు వస్తే రాజకీయాలను ఆ రోజుల్లో రాశారు. రెండు నవలు చాలా ముఖ్యమైనవి, ఎక్కువ పేరు రానివి ఉన్నాయి తెలుగులో. ఒకటి కీరుబొమ్మలోని జీవి కృష్ణారావు గారు రాసింది. ఒక చిన్న గ్రామంలో ఉండే రాజకీయాలని అంత అద్భుతంగా రాసిన నవల అసలు తెలుగులో కదా, ఏ భాషలోనూ ఆ రోజుల్లో లేదు. కీరుబొమ్మల లాంటి నవల ఒక చిన్న అబద్ధం చెప్పి ఒక మనిషి మన జీవితంలో ఎన్నో పనులు చేస్తాం. ఒక చిన్న అబద్ధం మనం చెప్పడం వల్ల ఒక మొత్తం సమాజం, ఒక మొత్తం గ్రామం రాజకీయాల్లో మునిగిపోతేలుతుంది. అంటే నేను అప్పటికప్పుడు తప్పించుకోవడానికి ఆ పాత్ర ఒక చిన్న అబద్ధం చెప్తుంది. కానీ మనం చెప్పినప్పుడు చిన్న అబద్ధమే అనుకుంటాం, కానీ ఆ తర్వాత అది మొత్తం కల్లోలాన్ని సృష్టిస్తుంది. అంటే చిన్న ఇన్సిడెంట్ని 300 పేజీలు నవలగా చేయగలిగాడు. నవలకు శక్తి ఎక్కడుందంటే అక్కడుంది. విషయం చాలా చిన్నది. చాలామంది అనుకుంటారు నవల అంటే సమగ్ర జీవిత చిత్రణ. మనకు డెఫినేషన్స్ ఇస్తారు, ఏదో నేను చెప్పే ఉంటాను ఈ అబ్బాయి శివచరణ క్లాస్లో. సమగ్ర జీవితాన్ని చిత్రించేది నవల అని ఒక ఉంది, నిర్వచనం ఉంది, డెఫినేషన్ ఉంది. కానీ నిజానికి సమగ్ర జీవితాన్ని చిత్రించనక్కర్లేదు నవల. మీలో చాలామంది హెమింగ్వే ఓల్డ్ మ్యాన్ అండ్ దిసీ చదివే ఉంటారు. నోబెల్ ప్రైజ్ వచ్చిన నవల అది. ఉన్నదంతా 130 పేజీల నవల. ఒకడే ఒక మనిషి పాత్ర, సొరచేప అంటే ఉన్నది దానిలో. ఇంకా సినిమాలు ఏముంది, సముద్రము, సొరచేప, ముసలివాడు, ముసలైన జాలరి, ఈ ముగ్గురి మధ్య నడిచే కథ నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. 130 పేజీల నవల. అందులో సమగ్ర జీవిత చిత్రణ ఏమీ లేదు, మనిషికి ప్రకృతికి ఉన్న పోరాటాన్ని చిత్రించింది. ఎంతో మౌలికమైనది అది మనిషి జీవితంలో. ప్రకృతి మనిషి ఇద్దరు పోట్లాడుకుంటే మనిషి ఓడిపోతాడు. ఆ నవలలో మనిషి ఓడిపోతాడు. అది ప్రకృతి మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తే మనిషి ఓడిపోతాడు. అంటే ఒక సింబాలిక్గా చెప్పిన నవల. కాబట్టి నవల అంటే సమగ్ర జీవితాన్ని చిత్రించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. కీలుబొమ్మలు నవల ఒక చిన్న, ఒక వ్యక్తి చెప్పిన ఒక చిన్న అబద్ధం మీద నడిచిన నవల. అలాంటి గొప్ప నవల మన తెలుగులో వచ్చింది, ఆ విషయం మనకు తెలియదు. తర్వాత అతడు ఆమె నవల. ఈరోజు స్త్రీవాదులు కూడా అతడు ఆమె వాల్యూని గుర్తించడం లేదని నాకు అనిపిస్తుంది. ఉప్పల లక్ష్మణరావు 1950లో రాశారు అతడు ఆమె నవలని. ఆ నవల చదివితే అతడు ఆమె మీలో కొంతమంది చదివి ఉండొచ్చు. చాలా అసాధారణమైన నవల. జాతీయోద్యమ నేపథ్యంలో ఒక భార్య భర్త వీళ్ళిద్దరి డైరీలు, వీళ్ళిద్దరి రోజు రాత్రి రాసుకునే డైరీల నేపథ్యంలో రాసే నవల అది. మొట్టమొదటిసారి అంతవరకు స్త్రీ పురుషుల మధ్య సంబంధం అంటే మామూలుగా పెళ్లి, కుటుంబము, సరే వాళ్ళకు వచ్చే అపార్థాలు, అదొక మామూలు, అది ఎవరైనా రాస్తారు. కానీ ఇంటలెక్చువల్ కంపానియన్షిప్ మీద రాసిన మొట్టమొదటి కథ, మొట్టమొదటి రచన అది తెలుగులో. భార్యాభర్తల మధ్య ఇంటలెక్చువల్ కంపానియన్షిప్, అది ఎంత మనకు స్పష్టంగా పుట్టినట్టుగా చెప్పడాయన. చాలా నర్మగర్భంగా చెప్తాడు ఆ విషయాన్ని. ఈ అమ్మాయి శాంత అనే అమ్మాయి, శాంతం అనే అమ్మాయి శాస్త్రి అనే అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుని ఇద్దరు జాతీయ ఉద్యమంలో భాగస్వాములు. ఇద్దరికి సంగీతం ఇష్టం. మామూలుగా మనం అనుకుంటాం కదా అభిరుచులు ఒకటైతే భార్య భర్త పెళ్లి చేసుకోవడం బాగుంటుందని. ఇద్దరికి సంగీతం ఇష్టం, ఇద్దరికి నాట్యం ఇష్టం, ఇద్దరికి బయట తిరగడం ఇష్టం, ఊళ్ళు చూడడం ఇష్టం, ఇవి అభిరుచులు అన్ని కలిసాయి కదా, కాబట్టి వాళ్ళిద్దరు మంచి భార్య భర్తలు అవుతారు అనుకుంటాం. వీళ్ళిద్దరు ప్రేమ అట్లాగే స్టార్ట్ అవుతుంది, అట్లాగే పెళ్లి చేసుకుంటారు. కానీ ఇద్దరి విలువలు ఒకటి కాదు, వాటికంటే ముఖ్యమైన విలువలు. ఒక ఇంటలెక్చువల్ గా ఒక సమస్యకు కానీ ఒక పరిస్థితికి కానీ రెస్పాండ్ అవ్వడంలో ఇద్దరికి చాలా తేడా ఉంటుంది. దానిలో తేడా వస్తుంది అంటే మొట్టమొదటిసారి ఒక స్త్రీ పాత్రని చాలా ఇంటలెక్చువల్ గా చాలా స్టాండర్డ్ చాలా గొప్ప ఉన్నతంగా అమ్మాయిని చూపిస్తాడు శాంతంని. శాంతంకి శాస్త్రికి విలువల్లో తేడా వస్తుంది. మిగతా అన్నింటిలోనే ఇద్దరికి బోల్డ్ కలుస్తాయి, చాలా కలుస్తాయి ఇద్దరికి, చదువు దగ్గర నుంచి అన్ని కలుస్తాయి ఇద్దరికి. కానీ ఇంటలెక్చువల్ గా వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఉంటుంది. ఇద్దరు ఒక రెస్పాండ్ అయ్యే పద్ధతిలో మౌలికమైన విలువల్లో తేడా వస్తుంది. ఆ తేడాను చూపించిన సాహిత్యం ఇంతవరకు నాకు తెలుగులో కనిపించిన అతడు ఆమె చూపించినట్టు. కాబట్టి గుప్పల లక్ష్మణరావు రాసిన అతడు ఆమె ఒక యూనిక్ నవల. అంటే మనం తెలుగు నవలల్ని మనం వాటి గొప్పతనాన్ని మనం గుర్తించాలంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ 5-6 నవలు చదువుకున్నా చాలనిపిస్తుంది నాకు. అయితే ఇవి చదివినా సరే మనకు తెలుగు నవలలో ఎంత గొప్పవో మనకు అర్థమవుతుంది. అక్కడక్కడ ఏరుకొని చదివినా ఇవి. ఆ తర్వాత తెలుగు నవల సాహిత్యంలో చెప్పుకోదగ్గ రచయితలు ఎవరు ఉన్నారు అంటే మనోవిశ్లేషణ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒకటి రెండు తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అసమర్థం జీవయాత్ర, మామూలుగా సైకలాజికల్ నావల్స్ తెలుగు అంటే అందరికీ గుర్తొచ్చే 3 అసమర్థం జీవయాత్ర, గోపిచంది, బుచ్చిబాబు చివరకు మిగిలేది, అల్పజీవి, ఈయన రావిశాస్త్రి అల్పజీవి. ఇవి 3 చాలా ప్రసిద్ధమైన సైకో అనలిటికల్ నావల్స్. అసమర్థం జీవయాత్ర నిజంగానే చాలా గొప్ప సైకో అనలిటికల్ నావల్ ఇది. అందులో మనిషి అసమర్థుడు ఎలా అవుతాడంటే సుపీరియారిటీ ఆల్ఫ్రెడ్ యాడ్లర్ పేరు చాలా మంది, ఆల్ఫ్రెడ్ యాడ్లర్ సైకో అనలిస్ట్, ఆయన సిద్ధాంతాలు కరెక్ట్గా సూట్ అయ్యే నవల అసమర్థం జీవయాత్ర. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడు కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్లో వ్యక్తం అవుతుంది. సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండదన్న విషయం సైకాలజీ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఇట్స్ ఓన్లీ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ. నాకు చాలా ఇన్ఫీరియారిటీ ఉంటే దాన్ని సుపీరియర్గా చూపించుకుంటాను. అభివ్యక్తి ఇన్ఫీరియారిటీ యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్ సుపీరియారిటీ. మన సుపీరియర్గా బిహేవ్ చేసే వాళ్ళందరిలోనూ ఉండేది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే. అది యాడ్లర్ థియరీని చాలా బాగా డెవలప్ చేశాడు. ఈ సీతారామరావులో మనకు అదే కనిపిస్తుంది. నా వంశం చాలా గొప్పది అనుకుంటూ మొదలయ్యి తన వంశం అన్ని వంశాల లాంటిదే అని తేలేసరికి అతనిలో వచ్చే విపరీతమైన మానసిక సంఘర్షణ. సరే కథంతా చెప్పాను, అది గొప్ప సైకో అనలిటికల్ నావల్. అది ఆ కొత్త ట్రెండ్ని తీసుకొచ్చింది. మళ్ళీ అలాంటి నవల ఇంకో భాషలో మనకు దొరకడం చాలా కష్టం. చాలా ప్రిసైజ్గా ఒక అక్షరం వేస్ట్ చేయని నవల ఏదైనా ఉంటే తెలుగులో అది అసమర్థం చేయాలి. ఒక్క అక్షరం, ఒక్క వాక్యం అదనంగా ఉండదు, వేస్ట్ కాదు నవల్లో. మళ్ళీ గోపిచందు చాలా విపరీతంగా రాసేసి పాడు చేసిన నవలు ఉన్నాయి. కానీ అసమర్థం జీవయాత్ర మాత్రం పర్ఫెక్ట్. కథాగతన శిల్పం అనేది ఒక సాంఘిక నవలలో చెప్పాలి అంటే అసమర్థం జీవయాత్రను ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పినా కూడా అద్భుతమైన శిల్పం. తను చెప్పదలుచుకున్న విషయానికి ఆ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్లాట్, ఆ క్యారెక్టరైజేషన్, ఏ సన్నివేశం ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది, ఎక్కడ సన్నివేశం రావాలో అక్కడ వస్తుంది, ఎక్కడ ఆలోచన రావాలో అక్కడ వస్తుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ వెరీ గుడ్ టెక్నిక్ అంటే అసమర్థం జీవయాత్ర. చివరకు మిగిలేదు మాత్రం దాని మీద నాకు విన్న అభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది చివరికి మిగిలేదు ఎందుకు గొప్ప నవల అన్నారు అంటే, మీలో కొంతమంది చదివి ఉంటారు చివరికి మిగిలేదు. అది ఈడిపస్ కాంప్లెక్స్ ఉంది కాబట్టి. ఈడిపస్ కాంప్లెక్స్ అంటే అందరికీ తెలుసు, తల్లి మాతృభావన అనేది ఎక్కువైనప్పుడు మనిషిలో ఒక రకమైన తను చూసే ప్రతి స్త్రీని కూడా తల్లితో కంపేర్ చేసుకుంటాడు. అండ్ తల్లితో పట్ల అతనికి ఒక లైంగిక భావన ఉంది, ఒక సెక్షువల్ ఫీలింగ్ ఉంది అన్నది అజ్యూమ్డ్ ఫ్రాయిడ్ థియరీ అనుకుంటుంది. ఆ అజంప్షన్తో తన జీవితంలోని ఏ స్త్రీతోనూ కూడా అతను సరిగ్గా మెరగలేకపోతాడు, బికాజ్ ఇది సూపర్ సీడ్ చేస్తుంది మిగతా అన్ని భావనలని అనే దృష్టితో ఈడిపస్ కాంప్లెక్స్ అనేది ఉంది. అది దీనిలో అసమర్థం చివరకు మిగిలేదో ఉంది అని చెప్తారు. కానీ అంతకంటే గొప్ప తన చివరకు మిగిలేదో చాలా ఉంది. అదేమిటంటే చివరకు మిగిలేదు నవల మొత్తం చదివితే ఒక మనిషి జీవితంలో ప్రతి అనుభవము అతన్ని కొంచెం మానసిక పరిణతి కలిగిస్తుంది. ఏ అనుభవమైనా జీవితంలో ఏ అనుభవం వేస్ట్ కాదు. మనం మామూలుగా ఏమనుకుంటామంటే జీవితంలో కొన్ని అనవసరమైన అనుభవాలు ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ నవల చేసే పని, నవలలో చాలా గొప్పతనం కవిత్వం కంటే కథ కంటే అన్నిటికంటే అది ఎందుకు గొప్పది అంటే మనకు చాలా నేర్పిస్తుంది మన గురించి. ఏ నవలైనా ఎనీ గుడ్ నావల్ మన గురించి మనకు తెలియని మనకు చాలా చెప్తుంది. అది చివరికి మీకు దయానిధికి ఏ ఎక్స్పీరియన్స్ వేస్ట్ కాదు. అతని జీవితంలో వరుసగా అనుభవాలు, మళ్ళీ ఇంకొకసారి చదివి చూడండి, ప్రతి అనుభవము కూడా కొంచెం పెంచుతుంది అతనికి జీవితం పట్ల అవగాహనని, తన పట్ల అవగాహనని. అంటే ఒక మనిషి ఎట్లా ఎవాల్వ్ అవుతాడు. మొత్తం చివరికి మీద మిగిలేదు నవలంతా నా ఉద్దేశంలో సైకో అనలిటికల్ నవల అయితే అవ్వచ్చు, జస్ట్ బై ప్రోడక్ట్. ఆ ఈడిపస్ కాంప్లెక్స్ లాంటివన్నీ పక్కన పెట్టేస్తే మనిషి ఎలా ఎవాల్వ్ అవుతాడు. ఒక మామూలుగా అమాయకంగా ఏమీ తెలియకుండా తన గురించి అర్థం తెలియదు, తన కుటుంబం గురించి తెలియదు, అమ్మా నాన్న అర్థం కారు, ఎవరో అర్థం కారు, ఎవరికి పనికిరాడు, ఆ స్టేజ్లో మొదలవుతాడు దయానిధి. చిట్ట చివరికి వచ్చేసరికి మానవ సంబంధాల్లో ఉండాల్సింది ఏమిటి అని ప్రశ్నించుకొని కాస్తంత దయ చాలంటాడు. అంటే కంపాషన్ అన్నది ఇట్ రూల్స్ ది హోల్ రిలేషన్షిప్. ప్రపంచంలో ఎవరి పట్లైనా, నీ దగ్గర వాళ్ళు కావచ్చు, పూర్తిగా శత్రువులు కావచ్చు, ఎవడైనా సరే, మనిషికి మనిషికి మధ్య ఉండాల్సింది కాస్తంత దయ. అదే చివరకు మిగిలేది అనేదంతా నవల ముగుస్తుంది. అటు ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్, మామూలు మనిషి నుంచి ఒక మనిషి, ఒక ఉదాత్తమైన ఒక మనస్తత్వం కలిగిన వాడికి ఎలా ఎవాల్వ్ అవుతాడు అనేది మొత్తం చివరికి మిగిలిన నవలు చెప్పాడు. మళ్ళీ మనం మొదటి నుంచి ఆ నవలను మళ్ళీ చదివితే ప్రతి అనుభవం కూడా, నాకు అన్నిటికంటే నచ్చిన చివరికి మిగిలేదో, అతనికి ఏ అనుభవం వేస్ట్ కాదు. మన పైకి పైకి చూసినప్పుడు మనకి ఎందుకు ఈ ఇన్సిడెంట్ అనుకుంటుంది, కానీ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ టాట్ హిమ్ సంథింగ్. ప్రతి అనుభవం నుంచి అతను ఏదో కొంత నేర్చుకున్నాడు. అలా ఎవాల్వ్ అవుతూ వచ్చాడు. చిట్ట చివరికి అతను బాగా మానసిక పరిణతి ఉన్న వ్యక్తిగా మన కళ్ళ ముందు మనం మర్చిపోయే ఒక పాత్రగా దయానిధి నిలబడతాడు. కాబట్టి అది చాలా ముఖ్యమైన అంశం. నవల చేయాల్సిన పని చివరికి మిగిలేది చాలా బాగా చేసింది. మామూలుగా ఏ మంచి నవలైనా చేయాల్సిన పని, ఎందుకు దాన్ని మనం గొప్ప నవల అంటామంటే, ఎవరి కారణాలు వాళ్ళు చెప్తారు, ఉచ్చిబాబు శైలి చాలా బాగుంది కాబట్టి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శైలి బాగుంది కాబట్టి ఉత్తమ నవల అయితే నేను చివరికి మిగిలేదు పక్కన పాడేస్తాను. మంచి చివరి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందమైన భాష రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదు రీజన్ చివరికి మిగిలేదు గొప్ప నవల కావడానికి. మనం ఎలా ఎవాల్వ్ అవ్వాలి, విత్ ఈచ్ అవర్ ఎక్స్పీరియన్స్ హౌ వీ షుడ్ ఎవాల్వ్, హౌ వీ షుడ్ బికమ్ ఎ బెటర్ పర్సన్ అనేది చివరికి మిగిలిందో చెప్పినంత బాగా, అంత చాలా సింపుల్గా చాలా బాగా చెప్పాడు. ఇది అందుకు చివరికి మిగిలింది నా ఉద్దేశంలో చాలా గొప్ప నవల. తర్వాత కాలంలో ఏమైందంటే, మనకు రావిశాస్త్రి లాంటి వాడు వచ్చిన తర్వాత 52-53 దాటిన తర్వాత ఒక ట్రెండ్ మారింది. రావిశాస్త్రి వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు అల్పజీవి నవల వరకే ఆయన సైకో అనాలిసిస్ రాసింది, అల్పజీవిలో మాత్రమే. ఇక్కడ ముఖ్యమైన ట్రెండ్ ఏమిటంటే అధీరుణ్ణి నాయకుణ్ణి చేయడం. మనకు తెలుగు నవలకి మిగిలిన తెలుగు కావ్యాలకి ఉన్న ప్రధానమైన తేడా అదే. కావ్యాల్లో ధీరోదాత్తుడు ధీరోధతుడు అంత ధీరమే ఉండాలి నాయకుడు లక్షణాలన్నీ. కానీ నవలకు ఇచ్చిన మార్పు ఏమిటి ఆధునిక సాహిత్యంలో అంటే, మనందరం అధీరులమే, మనలో ధీరోదాత్తులు ధీరోధతులు ఉండనే ఉండరు. లక్ష బలహీనతలు ఉంటాయి మనిషిలో, బలహీనతలు ఉన్న మనిషి కూడా నాయకుడు అవుతాడు. నవల తెచ్చిన గొప్ప ఇది, తీసుకొచ్చిన గొప్ప మార్పు సాహిత్యంలో అది. అన్ని బలహీనతలతోనూ మనల్ని ప్రేమించాలి మనుషులు. అన్ని నాలో మంచి లక్షణాలే ఉంటే నువ్వు నన్ను ప్రేమించడం ఏమీ గొప్పతనం లేదు. ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ మై ఇది అనమాట, అన్నిటితో పాటు ప్రేమిస్తేనే, నా వీక్నెసెస్ అన్నింటినీ అర్థం చేసుకుని ప్రేమిస్తేనే అది ప్రేమ. అది తెలుగు నవల తీసుకుని నవల చెప్పినంత బాగా ఇంకేది చెప్పలేదు. అల్పజీవిలో సుబ్బయ్య మనోరమ వాళ్ళిద్దరి సంబంధం కనుక చూస్తే, ఆ సుబ్బయ్య మహా అల్పుడు, ఎందుకో పనికిరాడు. అసలు పెళ్ళామంటే భయం, పిల్లలంటే భయం, ఉద్యోగం సరిగ్గా చేయడు, ఎవరికి ఎదురుగా నించొని ఎవరిని గట్టిగా అడితే గట్టిగా ఏడిచేసి పడుకునే రకం ఆ టైప్ వాడు. అలాంటి వాడు కూడా మనోరమ రమ్మే ప్రేమించింది. ఎందుకు ప్రేమించింది, అసలు మనోరమ సుబ్బయ్యని ఎందుకు ఇష్టపడింది అన్నది అర్థమే కాదు. అక్కడే రచయిత గొప్పతనం అక్కడే కనిపిస్తుంది. అంటే ఎవరికీ కనిపించని అతనిలోని ఒక ముగ్ధత్వం కానీ, ఒక నిస్సహాయత్వం కానీ, ఆ అమ్మాయిలో ఒక జాలిని, కరుణని, ఒక ఇందాక చెప్పిన కంపాషన్ అని, ఆ కంపాషన్ని అమ్మాయికి అమ్మాయిలో కలిగింది కాబట్టి ఆమె ప్రేమించగలిగింది. విత్ ఆల్ హిస్ ఫాల్ట్స్ ప్రేమించగలిగింది. ఇలాంటి విషయాలు నీకు నవల్లో వచ్చినంత బాగా ఇంకో ప్రక్రియలు రావడానికి వీల్లేదు. ఎందుకు రావు అంటే, ఇంక ఏ ప్రక్రియలోనూ కూడా నువ్వు పెంచుకుంటూ పోలేవు. ఒక ఐడియా చెప్పేసి ఊరుకుంటాం కవితలో. కవితలో మహా అయితే ఒక విషయం తీసుకుంటాం, నాలుగు సింబల్స్ చెప్తాం, కొన్ని అలంకారాలు పెడతాం, విషయం అయిపోతుంది. ఒక 10 లైన్లో 20 లైన్లో కావాలంటే 3 పేజీలు చెప్పినా అక్కడికి విషయం అయిపోతుంది. కథ అయితే మళ్ళీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక సన్నివేశంలో ఏం జరిగిందో మనం చెప్పగలుగుతాం, కానీ ఆ సన్నివేశాన్ని కానీ ఒక ఆర్గ్యుమెంట్ని కానీ, ముఖ్యంగా ఒక ఆర్గ్యుమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక భావజాలాన్ని కన్సిస్టెంట్గా చెప్పాలి అంటే దానికి నవలొక్కడే చేయగలదు పని. అది తెలుగు నవల్లో చాలామంది రచయితలు అద్భుతంగా చేశారు. 1910 నుంచి తీసుకున్న ఈ 80ల వరకు దాదాపు అనుకోండి, 80ల వరకు దాదాపుగా చాలా బాగా చేయగలిగారు రచయితలందరూ ఆ పనులు. కాబట్టి అందుకు మనం అల్పజీవిని అర్థం చేసుకోవాల్సిన విషయాలు అది కూడా చాలా ముఖ్యమైనది. చైతన్య శ్రవంతిని మొట్టమొదటి రావిశాస్త్రి ప్రవేశపెట్టాడు. చైతన్య శ్రవంతి శిల్పం ఉంది, జేమ్స్ జాయిసన్ చదివి రాశాడు. ఇవన్నీ నా ఉద్దేశంలో అప్రధానమైన విషయాలు, అవి కూడా ఉంటాయి. కానీ వాటికంటే ముఖ్యమైనది మనిషిని అన్ని బలహీనతలతోనూ మనిషిని ఎలా ఇష్టపడాలి. రావిశాస్త్రి ఒక మాట అంటాడు, దానికి ముందు మాట రాస్తున్నాడు, నాకు మొట్టమొదటి ఆ నవలు రాస్తున్నప్పుడు నాకు ఒళ్ళు మండిపోయింది వాడి మీద. ఎవడు తన పాత్ర మీదే, తన సుబ్బయ్య ఒట్టి పిరికి వెధవా, వాడంటే అసహ్యం పుట్టింది, ద్వేషం పుట్టింది, కాబట్టి ఇలాంటి వెధవని రాశానే నేను అనుకున్నాను. తర్వాత మనసు మార్చుకున్నాడు. అందుకని మొట్టమొదటి సీరియల్గా రాసినప్పుడు ఏం చేశాడంటే, ఈ సుబ్బయ్య మారడు. అది భారత్లో సీరియల్గా వస్తున్నప్పుడు అల్పజీవి, ఆ సుబ్బయ్య పిరికివాడుగానే ఉండిపోతాడు. నవల ఫామ్లోకి వచ్చేసరికి ఎండింగ్ మార్చాడు రావిశాస్త్రి. పిరికివాడు ధైర్యాన్ని పుంజుకుంటున్నాడు అనే సూచనతో నవల ముగుస్తుంది. అంటే సమాజం మారాలి అని అనుకున్నప్పుడు నీ పాత్రలో మార్పు వస్తోంది అని సూచించకపోతే నీ ప్రయత్నం వృధా, నీ రచన వృధా అని అప్పుడు ఫీల్ అయ్యాడు. ఎప్పుడైతే అతను అలాగే వదిలేశాడో అప్పుడు ద్వేషం వచ్చింది ఆయనకి, రావిశాస్త్రికి సుబ్బయ్య అంటే. ఎప్పుడైతే మార్చాడో అప్పుడే ఆయన కొంచెం ప్రేమ వచ్చింది. అంటే మనిషి మారుతాడు అన్న సంకేతం ఉంటే అలాంటి మనసత్వం ఉన్న పాఠకుడు కూడా మారడానికి ప్రయత్నిస్తాడు. ఐ ఆల్సో కెన్ ఇంప్రూవ్, నేను వీళ్ళలాగే ఉన్నాను, వీడికంటే బాగా వీళ్ళలాగా నేను కూడా మారచ్చేమో చివరికి అని ఒక ఆశ జీవితం మీద కలుగుతుంది. ఆ దృక్పథం తర్వాత సీరియల్ నుంచి నవలగా మారేసరికి రావిశాస్త్రి అల్పజీవి నవలు వచ్చేసిన మార్పు వల్ల ఆయన సాధించాడు. 1960లు వచ్చేసరికి చాలా మందికి తెలుగు నవలల మీద వ్యక్తిరింత ఎగతాళి రావడానికి 60లు కారణం. ఎందుకు కారణం అంటే రచయితలు వచ్చారు. ఈ నేను దీని మీద చాలా పేరు తీసి చెప్పగలిగాను అవన్నీ చెప్పను. ఇప్పుడు వచ్చింది ఏమంటే రచయితలు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో 57 నుంచి యుద్ధం పొడి సృజనారాయణ రాయడం మొదలెట్టింది. 1957 ఆవిడ రాయడం మొదలెట్టిన తర్వాత పూర్తిగా అప్పటికి ఆవిడ రాయడం వరకు నేపథ్యం ఏమిటో మనం ఆలోచించుకోవాలి. ఆవిడ అలా రాయడానికి ఆడవాళ్ళు చదువుకోవడం, మధ్యతరగతి స్త్రీలు చదువుకోవడం అప్పుడప్పుడే స్కూల్ ఫైనల్ పియూసీల వరకు వచ్చారు. అంతకుముందు పెద్ద చదువు లేదు. చదువుకున్నా ఇంట్లో భారత భాగవత రామాయణాలు చదువుకోవడమే తప్ప, చదువు అంటే అదే తప్ప స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువుకోవడం అనేది తగ్గింది. వాళ్ళంతటా వాళ్ళు ఒక పుస్తకాన్ని తీసుకుని చదవడం అనేది తగ్గింది లేదు అప్పటికి ముందు. ఎప్పుడైతే ఆడవాళ్ళు మినిమం చదువు అంటే అక్షరాస్యతకు మించి కొంచెం పుస్తక జ్ఞానం అనేది రావడం మొదలెట్టిందో ఆ దశలో ఇంటర్మీడియట్లు బిఏలు చదవడం అనేది మొదలైంది 50లు. ఆడ మొత్తం మధ్యతరగతి విద్యావంతులైన ఎక్కువగా అగ్రకులాల స్త్రీలు చదవడం మొదలెట్టింది. అలాంటి వాళ్ళని కేంద్రం చేసుకుని రాసింది. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ జీవితాల్లో ఏమీ అంత రొటీనే, అంత యాంత్రికమే, వాళ్ళ జీవితాల్లో ఏది చెప్పుకోదగ్గ అనుభూతి ఉండదు, అన్నీ యాంత్రికంగా నడుస్తుంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి సాహిత్యం ద్వారా ఇవి ఏమందించింది అంటే ఒక ఊహాలోకాన్ని సృష్టించి పెట్టింది సులోచనారాణి. ఆ కాసేపైన అంటే ఇప్పుడు మన సినిమా చూస్తామే అట్లాగా ఒక 2 గంటలో 3 గంటలో పుస్తకం చదివినంత పర్యంతము వాళ్లకు ఒక వేరే లోకంలో ఉంటారు. ఆ లోకం నుంచి పుంజుకున్న ఉత్సాహంతో తన జీవితం జీవన ఉత్సాహం చచ్చిపోకుండా ఉంటుంది, జీవితం మీద విరక్తి కలగకుండా ఉంటుంది. అది క్షణికమే కావచ్చు, తాత్కాలికమే కావచ్చు, 2 గంటలు 3 గంటలే కావచ్చు, కానీ దానివల్ల పొందే ఆనందంతో వాళ్లలో కలిగే ఒక ఉత్సాహం అన్నది సులోచనారాయణ టార్గెట్. సులోచనారాయణి అలాగే రాసింది. అందులో ఆమె ఏమిటంటే అంటే ఆమెనే అడిగాను నేను, మీరు అవే ఎందుకు రాశారని సులోచనారాయణి అడిగాను. అడిగితే ఏమంది, నాకు తెలిసిన జీవితమే ఆ ఆడవాళ్ళు ఆ మగవాళ్ళు ఆ మనస్తత్వాలు నాకు తెలిసినవే, కానీ వాటి నుంచి కొంచెం ఆకర్షణీయంగా ఎలా రాయగలను, వీళ్ళని వీళ్ళు కూడా ఆకర్షణీయంగా ఎట్లుంటారు, మామూలుగా బిఏ చదివిన ఒక అమ్మాయి కూడా ఎలా ఆకర్షణీయంగా ఉండగలదు అని ఆలోచన వచ్చాక అలా రాసి చూస్తే ఎలా ఉంటుందని నేను ఊరికే రాశాను. ఒక కథ రాసింది, ఫస్ట్ ఒక కథ రాసింది ఆవిడ, అది అంత హిట్ అవుతుంది ఆవిడ అనుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడ సూపర్ హిట్ రచయిత్రి, తెలుగులో ఆంధ్రుల అభిమాన రచయిత్రి సులోచనారాయణే. ఆ పొజిషన్ ఈ రోజు వరకు ఇంకెవరికి రాలేదు. కానీ ఆవిడ ఊహాలోకంలోకి తీసుకెళ్ళింది. అందువల్ల ఆడపిల్లలు 6 అడుగుల రాజశేఖరుణ్ణి కోరుకోవడం, ప్లీమత్ అప్పుడు ప్లీమత్ కారు ఫేమస్ కదా, ఇప్పుడైతే ఎవరికి రాసేదే ఆవిడ, అప్పుడు ప్లీమత్ కారులో వచ్చే రాకుమారుడు ముఖ్యమని ఆడపిల్లలందరూ ఒక ప్రలోభంలో పడిపోయారని ఇవన్నీ ఆవిడ మీద నిందలున్నాయి అనుకోండి. దానివల్ల కూడా మనకు తెలిసేది ఏమిటంటే నవల నిజంగానే ప్రభావితం చేస్తుందని. దానివల్ల మనం తీసుకోవాల్సిన ప్లస్ పాయింట్ ఏమిటంటే నవల నిజంగానే మనుషుల్ని పాఠకుల్ని ప్రభావితం చేస్తుంది. చదివి పక్కన పడేట్లే, మామూలుగా మగవాళ్ళందరూ మగ విమర్శకులందరూ ఆడ రచయితలు ఏమన్నారంటే వీళ్ళవన్నీ కాలక్షేప రచనలు, వంటింటి రచనలు, ఆ పేరు కూడా విమర్శకులు వంటింటి రచనలనే రాసేవాళ్ళు. ఈ మాట అంటే ఆనందరామం అనే రచయిత్రి మీకు తెలిసే ఉంటారు, సి ఆనందరామం చాలా నవలలు రాశారు ఆవిడ. ఆవిడ అంది, అవును నేను వంటింట్లోనే రాశాను, ఎందుకంటే నాకు హాల్లోకి వెళ్ళేంత టైం ఉండేది కాదు. నేను ఆవిడ పొయ్యి పెట్టేది, ఉమ్మడి కుటుంబం అంట వాళ్ళది, పొయ్యి కట్టెల పొయ్యి మీద వంట వండేది ఆనందరామం. కట్టెల పొయ్యి మీద అన్నం వండేసి కూర్చొని పీట మీద కూర్చొని కాగితం పెట్టుకుని నవలు రాసేది ఆవిడ. ఎందుకంటే ఆవిడ జీవితంలో సగం టైం కట్టెలు పోయి ముందర గడిచేది. నేను రాయాలని ఎక్కడ రాస్తాను, ఈరోజు నన్ను వంటింటి రచన మీరు అంటున్నారు, కానీ నాకు ఇంకొక చోటు నువ్వు ఇవ్వలే కదా. వర్జీనియా వుల్ఫ్ అంది అంటుంది కదా, ఒక స్త్రీకి ఒక కూర్చోడానికి ఒక రూమ్ ఉంది అని. వర్జీనియా వుల్ఫ్ దాని మీద పుస్తకమే రాసింది, స్త్రీకి తనదంటూ రూమ్లో ఒక ఇంటిలో ఒక రూమ్ ఉందా, తన రూమ్లో తను కూర్చొని రాయడానికి ఆమెకు అసలు రూమ్ ఉందా అని. అదే ప్రశ్న ఆనందరామం వేసింది, నాకు లేదు, నేను కట్టెలు పోయి ముందర రాశాను, కానీ వంటింట్లోనే వండాను. ఆడవాళ్ళు వండుతారు, నవలలకు సంబంధించి అన్ని భాష కూడా అదే, ఆడవాళ్ళు వండుతారు వంటింటి రచనలు చేస్తారు అన్నారు. కానీ నా ప్రశ్న ఏమిటంటే ఈ రచయిత వీళ్ళందరికీ ఎవడైనా తనకు తెలిసిన సమాజమే రాస్తాడు, తనకు తెలిసిన విషయాలే రాయగలడు మనిషి. నీకు అప్పటికి స్త్రీలకు తన కుటుంబం తప్ప ఇంకేం తెలియదు, వాళ్ళ కుటుంబ నవలనే రాశారు అంటే కుటుంబమే తెలుసు వాళ్ళకి, వాళ్ళకి ఇంకోటి తెలియదు. కుటుంబంలో ఉండే అనుబంధాలు కానీ లేకపోతే గొడవలు కానీ అక్కడ ఉండే అపార్థాలు కానీ అక్కడ వచ్చే కాలుష్యం కానీ ఆ వాతావరణాలు చెడిపోవడం కానీ అవే తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఏం తెలుసు అదే రాస్తాడు. ఎవడైనా జేన్ ఆస్టిన్ని నువ్వు ఎమిలీ బ్రాంటే లాగా రాయలేదు అని అడిగితే కనుక ఏం చెప్తుంది, ఆవిడ ఎమిలీ బ్రాంటే లైఫ్ వేరు, టోటలీ డిఫరెంట్ లైఫ్, చాలా సంఘర్షణభరితమైన లైఫ్ ఆ బ్రాంటే సిస్టర్స్వి. కాబట్టి వాళ్ళు రాసిన నవలలో విపరీతమైన సంఘర్షణ కనిపిస్తుంది. జేన్ ఆస్టిన్కి చాలా ప్లాసిడ్ లైఫ్, కాబట్టి ఆవిడ నవలలు అవే ఉంటాయి. అంటే మనకి జీవితంలో మనకి ఏం తెలుసో మనం అదే రాయగలుగుతాం. దాన్ని ఆడవాళ్ళు అది రాస్తే కనుక వీళ్ళు కుటుంబ నవలలు రాస్తారు, అంతా మొత్తం వంటింటి నవలలు రాస్తారు అని తిట్టారు. కానీ నిజానికి దాన్ని కనుక అధ్యయనం చేస్తే ఇప్పటి వరకు జరగని అధ్యయనం ఏమన్నా ఉందంటే స్త్రీల రచనల మీద, స్త్రీల నవలల మీద అధ్యయనం ఇటీవల కాలంలో వరంగల్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో కాత్యాయని విద్మహే అని చాలా మంచి స్కాలర్ ఉంది. ఆవిడ నేను ఇద్దరు నవలల మీదే మాడతాం, ఇంక దేని మీద మాట్లాడడం మా ఇద్దరికి రూలు, మేము ఇద్దరు నవలల మీదే మాట్లాడతాం. నాకు చాలా మంచి స్నేహితురాలు కూడా కాచాయని విద్మహే, నేను మీ ఇద్దరు కంకణం కట్టుకున్నాం స్త్రీల రచనల మీదే మనం రాద్దామని. ఎందుకంటే మగవాళ్ళ మీద అందరూ రాసేస్తారు, స్త్రీల రాసింది ఏమిటో తెలియదు, లాస్ట్ ఇన్ హిస్టరీ. చాలా నవలలు పోయాయి, అసలు ఎవరికి తెలియదు ఏం రాశారో కూడా. కాబట్టి 1960 నుంచి 75 వరకు దాదాపుగా మనం గమనిస్తే స్త్రీల రచనలే ఎక్కువ వచ్చాయి. కోడూరి కౌశల్యాదేవి కానీ, ద్వివేదుల విశాలాక్షి కానీ, లేకపోతే సుశ్రోచారాయణ కానీ, ఇంకా చాలామంది అదే టైంలో మొదలుపెట్టి ఈ రోజు వరకు కొనసాగుతున్న గొప్ప రచయిత్రి రంగనాయకమ్మ. రంగనాయకమ్మ ఒక్కరు కాలంతో పాటు మారిన రచయిత్రి. మిగిలిన రచయిత్రులు తమ ఏం రాస్తున్నామో ఆ దానికే కట్టుబడి ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయేదాకా అవే రాశారు. రంగనాయకమ్మ మాత్రం కాలంతో పాటు మారింది. అంటే ఆమె చాలా ఎదిగింది, ఆమె అధ్యయనం చాలా ఎదిగింది, దాంతోపాటు ఆవిడ నవలలు ఎదిగాయి. ఆమె ఒక ఎక్సెప్షన్ నవల రచయిత్రుల్లో, రంగనాయకమ్మ ఒక ఎక్సెప్షన్. ఎంత దూరం పోయిందంటే ఆవిడ తన పాత రచనలను డిజోన్ చేసుకునేదాకా పోయింది. ఆ చిత్రనవలు ఎందుకు, కూలిన గోడలు కృష్ణమేడి లాంటి నవలను ఎందుకు రాశారో నాకు తెలియదండి. అది కృష్ణమేడి మంచి రొమాంటిక్ నవల, నాకు చాలా ఫేవరెట్ రొమాంటిక్ నవల కృష్ణమేడి. రంగనాయకమ్మ వాట్స్ డిజోన్ కృష్ణవేణి నవ్వు. ఎందుకంటే మార్క్సిజం ఈ భావజాలం వచ్చేసి ఆవిడ జానకి విముక్తి లాంటి నవలు రాసిన తర్వాత ఆ కృష్ణవేణి కూడా ఒక నవలైనా ఒక చెత్త నవల అని ఆవిడే అంది. నెక్స్ట్ దీని ఎడిషన్కి రాస్తూ ముందు మాట రాస్తూ ఎందుకు రాశాను ఇలాంటి నవలలు లేని చెత్త నవలని. అంటే ఆవిడ రచయిత్రిగా ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఆవిడ భావజాలం మారింది, ఆవిడ కొత్త రకంగా రాసింది. కానీ మామూలుగా రచయితలు మాత్రం తమకు తెలిసిన జీవితాన్ని గురించి వాళ్ళు రాశారు. కాబట్టి ఆ రచనలన్నింటినీ ఒక గాఢన కట్టేసి ఎందుకు పనికిరావు అని రాయడం మామూలుగా మన సాహిత్య చరిత్రకారులు అందరూ చేశారు. పోనకి దక్షిణామూర్తి గారు, అఖిరాజ్ రమాపతిరావు గారు, వీళ్ళందరూ నవలా సాహిత్య చరిత్ర, అఖిరాజ్ రమాపతి, పోనకి దక్షిణామూర్తి ఇంకో ఆయన ముగ్గురు రాశారు నవలా చరిత్ర. ముగ్గురు కూడా ఆడవాళ్ళు రాసిన నవలన్నింటినీ ఒకటే మూస కింద పడేసి దాని ఏముంది అని అధ్యయనం చేయలేదు. అసలు వాటిని అధ్యయనం చేస్తే ఇంకా కొన్ని మంచి విషయాలు మనకు స్త్రీల రచనల గురించి వాళ్ళ కోణం నుంచి మనకు అర్థమవుతాయి అని ఈ తరం విమర్శకులుగా మేమందరం ఫీల్ అయ్యే విషయం. అయితే మీకు అందరికీ తెలిసి ఇంత దూరం వచ్చాక 80లకు వచ్చేసాం. 80లకు వస్తే వచ్చిన మార్పు మాత్రం అందరికీ తెలుసు, అది బ్రహ్మానందం గారు కూడా ఇష్టమైన పాయింట్. ఈ టైంలో ఏమైందంటే సీరియల్ నవలు స్టార్ట్ అయ్యాయి. ఎదురుగుడి సురోజనారాయణ చాలా ఫేమస్ కావడానికి ముఖ్య కారణం సీరియల్స్. పత్రికల్లో నవలలు సీరియల్గా రావడం మొదలయ్యాక నవలల స్వరూపం మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం నవల రాసి ముందుకరు, కంప్లీట్గా నవల రాసి ముందుకరు, ఒక 6 వారాలు 7 వారాలు ఇస్తారు. ఆ మిగిలింది ఏం చేస్తారంటే అప్పటికప్పుడు రాసిస్తూ ఉంటారు రచయితలు. ఆ రాసిస్తున్నప్పుడు పాఠకుల స్పందనలు ఎప్పటికప్పుడు కనుక్కుంటుంటారు. ఈ నవలు ఇలా నడుస్తూ ఉంటే జనం తీసుకుంటున్నారా లేదా మార్చాలా. ఎడిటర్ జోక్యం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే సీరియల్ రాస్తామో అప్పుడు రచయితలకు స్వేచ్ఛ ఉండదు, ఎడిటర్ జోక్యం చేసుకుంటాడు. మీకు అన్నిటికంటే మంచి ఉదాహరణ ఆంధ్రభూమి. ఆంధ్రభూమిలో స్వాతిలో కూడా, స్వాతి బలరాం గారు కొంచెం బెటర్ అని విన్నాను ఎడిటర్లలోకి, ఆంధ్రభూమిలో సి కనకాంబరరాజు ఎడిటర్గా ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ప్రతి నవల ప్రతి వారము ఆయన చెప్పేసేవాడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది రాయొద్దు, ఈ సీన్ తీసే, ఈ పాత్ర తీసే, ఈ పాత్రను చంపే, కొత్త పాత్రను పెట్టు. అంటే ఎడిటర్ కంట్రోల్ చేయడం మొదలెట్టాక నవలలు పాడైపోయి. అంటే రచయిత తన సృజన నుంచి, తన కళాత్మకత నుంచి, తన దృక్పథం నుంచి, తన జీవిత దర్శనం నుంచి రచయిత రాస్తాడు. ఎప్పుడైతే నీకు ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయో, ఒక పాఠకుడు ఒక ఎడిటరు వారం వారం నిన్ను శాసించే స్థితికి వచ్చేస్తారో, అప్పుడు నవల దెబ్బతింటుంది. ఒకటి సీరియలైజేషన్ అన్నది వచ్చిన తర్వాత, అందులోని వారపత్రికల్లో సీరియలైజేషన్ వచ్చిన తర్వాత తెలుగు నవలలు బాగా దెబ్బతిన్నాయి. వాటిలో క్వాలిటీ ప్రమాణాలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. శిఖరాజు లాంటి వాడు వచ్చిన తర్వాత మీరు ఫలానా టైపు నవల రాస్తే బాగుంటుంది అన్నప్పుడు మన ది గ్రేట్ యనమూరి వీరేంద్రనాథ్ తెర మీదకి వచ్చాడు. 1980లో వీరేంద్రనాథ్ రాసిన తులసిదళం నుంచి తెలుగు నవల చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. అంటే అంతవరకు మనం నవలలు మంచి నవలలు మంచివి అంత మంచివి కానీ నవలలు ఈ భాష వాడాం. 80లు వచ్చిన తర్వాత వ్యాపార నవల అనే ఒక పదం అంతకుముందు లేదు మన సాహిత్యంలో, అసలు అలాంటి వర్డ్ కాయినేజే లేదు. కానీ వ్యాపార నవల అనే ఒక కొత్త రకమైనది ఒకటి నవలకి అడ్జెక్టివ్గా వచ్చి చేరింది, ముందు వచ్చి కూర్చుంది ప్రిఫిక్స్ లాగా. అంటే వ్యాపార నవల అని ఎందుకన్నారంటే ఎక్కువసేపు దే ప్లే విత్ ది రీడర్స్ అనమాట. ఇది ఇంకొన్ని రోజులు నడుస్తుంది అనుకుంటే ఈయనకి ఇంత డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇన్ని రోజులు ఈయన సీరియల్ నడపాలి, ఈ సీరియల్ నడపాలి అంటే ప్రేక్షకు వాళ్ళని ఎంత రెచ్చగొట్టగలిగితే, వాళ్ళ సెన్సిబిలిటీస్ని ఎంతగా రెచ్చగొట్టగలిగితే అంత బాగా ఉంటుంది నవల. వాళ్ళలో భయము అంటే మోస్ట్ నెగటివ్ ఏవైతే మనం అణుచుకోవాలని ప్రయత్నిస్తామో వాటన్నిటినీ ప్రకోపించేలాగా రాస్తే నవల అమ్ముడుపోతుంది. కానీ నవల చదవడం కోసం కాకుండా అమ్ముడుకోవడం కోసం రాయడం మొదలైనప్పుడు అప్పటి నుంచి డిటీరియరేషన్ స్టార్ట్ అయింది తెలుగు నవలల్లో. కానీ 1980 కానీ తమాషా ఏంటంటే 80 నుంచి 88 వరకు దాదాపు తెలుగు నవలలో మీకు విపరీతమైన సేల్స్, వీరేంద్రనాథ్కు ఉన్నంత సేల్స్ అంతకుముందు తెలుగు నవలలో అంతగా అమ్ముడుపోవడం, ఒక నవల 10 ఎడిషన్లకు వెళ్ళడం అనేది ఎవరికీ లేదు, ఒక్క వీరేంద్రనాథ్కే. ఈ రోజుకి తెలుగు సాహిత్యంలో ఇద్దరే ఇద్దరు ఎడిషన్స్ ఇప్పటికీ వచ్చేవాడు ఇద్దరు ఎదురు చూస్తున్నారని యండమూరి వీరేంద్రనాథ్. వీళ్ళిద్దరి నవలల్లో ఎన్ని ఎడిషన్స్ వచ్చినా అమ్ముడుపోయే వీళ్ళిద్దరివే ఇప్పటికీ. అంటే నవలలో ఇలాంటి ఇటువంటి గుణం, ఒక వ్యాపారాత్మకమైన గుణం రావడం అనేది 80s తర్వాత మనకు మొదలైంది. 86-87 వచ్చేసరికి క్రమంగా ఆధోరణ కూడా తగ్గింది. ఇప్పుడు నేను ప్రజెంట్ కావడం ముందు ఒక మాట చెప్పాలి, ఎందుకు 86-87 తర్వాత నవలలు రాయడము తగ్గింది అంటే దీని ప్రధానమైన కారణం రెండు ఉద్యమాలు, ఒకటి దళిత ఉద్యమం, రెండు స్త్రీవాద ఉద్యమం. ఇవి రెండు వచ్చిన తర్వాత నవలలు ఒక ప్రక్రియగా నవల బాగా తగ్గింది. ఒకసారి మనం ఆలోచిస్తే ఉద్యమాలు వస్తే నవలలు ఎందుకు తగ్గాలి, ఆ ఉద్యమంలో నవలు రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైనా నవల రాయడం అనేది ఉద్యమంలో దాదాపుగా ఉద్యమం ఒక పరిపక్వ దశకు వచ్చిన తర్వాత నవలలు వస్తాయి. ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు కవిత్వమే వస్తుంది, ఏ ఉద్యమమైనా తీసుకోండి, మొట్టమొదటి సంఘ సంస్కరణ దగ్గర నుంచి కూడా కవిత్వమే వస్తుంది ముందు నా దీనిలో సాహిత్యంలో. అంటే ఉద్యమం ప్రారంభ దశలో ఎప్పుడు కూడా ఆవేశమే ప్రధానంగా ఉంటుంది, ఆలోచన ఉండదు. ఆలోచన గౌణంగా ఉంటుంది, ఉండదన్ను గౌణంగా ఉంటుంది, ప్రధానంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ ఆవేశానికి చాలా మంచి ప్రక్రియ కవిత్వం. ఆవేశానికి కవిత్వంలో చెప్పగలిగినంత బాగా మనం అసలు ఇంకే ప్రక్రియలో చెప్పలేము. ఆ తర్వాత కవిత్వం తర్వాత కథ వస్తుంది. సాధారణంగా ఉద్యమాల్లో అంతే, ముందు కవిత్వం వస్తుంది తర్వాత కథ వస్తుంది తర్వాత నవల వస్తుంది. ఈ రోజుకి నా రిగ్రెట్ ఏమిటి అంటే స్త్రీవాదంలో కానీ దళితవాదంలో కానీ నవలను రాసేంత స్థాయికి ఆ ఉద్యమాలే చేరలేదో, ఆ రచయితలు చేరలేదో నాకు సరిగ్గా తెలియదు. రచయితలు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అది. కథ కవిత్వం కథ చాలా మంచి వచ్చాయి ఈ రెండు ఉద్యమాల్లోనూ, స్త్రీవాద ఉద్యమంలోనూ దళితవాద ఉద్యమంలోనూ. సరే ఇవి రెండు విప్లవోద్యమంలో భాగంగా ఉండి దాని నుంచి విడిపోయి వచ్చిన ఉద్యమాలు, సరే ఆ చరిత్ర వేరు. స్త్రీవాదం దళితవాదం ఎందుకు వచ్చాయనేది వేరే, అది మరి ఎవరికి వస్తున్నట్టు చెప్తాను. కాబట్టి అవి వచ్చిన తర్వాత మొట్టమొదట కవిత్వం వచ్చింది, తర్వాత కథ వచ్చింది. ఈ రోజుకి మనకి ఈ రెండు ఉద్యమాల్లోనూ గొప్ప నవలని చెప్పగలిగినవి లేవు. స్త్రీవాద ఉద్యమంలో ఓల్గా మాత్రమే నవలలు రాసింది, ఇంకెవరు నవలలు రాయలేదు. అందరు కవిత్వం రాశారు, కథలు రాశారు, కానీ స్త్రీవాద ఉద్యమంలో ఓల్గా మాత్రమే. ఇంకా దళిత ఉద్యమంలో స్వామి రాశాడు, కొంతమందిని రాస్తున్నారు, దేవపుత్ర రాస్తున్నాడు, చిలుకూరి దేవపుత్ర, స్వామి ఇలాంటి వాళ్ళు దళిత ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు నవలలు రాస్తున్నారు. ఎందుకు నవలలు ఇప్పుడు రావడం లేదంటే, నీకు ఉద్యమాలు ఇప్పుడు నాలుగు ఉన్నాయి తెలుగు సాహిత్యంలో, నాలుగు ఉద్యమాలు ఉన్నాయి. ప్రాంతీయవాదం ఉంది, మైనారిటీవాదం ఉంది, అంటే ప్రధానంగా ముస్లిం మైనారిటీవాదం ఉంది, స్త్రీవాదం ఉంది, దళితవాదం ఉంది. ఇవి ప్రధానమైన వాదాలు తెలుగులో. ప్రాంతీయవాదం అంటే ఉత్తరాంధ్ర రచయితలు ఉన్నారు, కోస్తా రచయితలు ఉన్నారు, తెలంగాణ రచయితలు, రాయలసీమ రచయితలు, ఇవంతా ప్రాంతాలను బట్టి విడిపోయారు రచయితలు. కాబట్టి ఎవరి ప్రాంతాలను గురించి వాళ్ళు చాలా శక్తివంతంగా చాలా బాగా రాస్తున్నారు, కవిత్వం రాసినా కథ రాసినా చాలా బాగా రాస్తున్నారు. వీళ్ళు ఎవరూ కూడా నవలు రాయడం లేదు. ఎందుకు ఇప్పుడు నవలు రాయడం లేదంటే, మీతో మాట్లాడుతున్నప్పుడు అనుకున్నా అమ్ముడుపోవడం లేదు కాబట్టి రాయడం లేదా, పాఠకులకి ఇప్పుడు ఓపిక లేదు. ఎక్కువ మంది అనేది ఏమిటంటే పాఠకులకు ఓపిక లేదు, పాఠకులు చదవరు అంతసేపు నవల, కొంచెం టైం కన్సూమింగ్, కొంచెం ఎక్కువసేపు చదవాలి నవలు చదవాలంటే, అంత ఓపిక ఇప్పుడు పాఠకులకు లేదు. కథా కవిత్వం అయితే 5 నిమిషాలు అయిపోతాయి, ఒక పత్రికలో కథ తిరిగేస్తే 3 నిమిషాలు చదివేయచ్చు, కవిత్వమైనా అంతే. అది ఒక కారణం కావచ్చు, ఈనాటి పాఠకులు అదొక కారణం కావచ్చు. కానీ దానికంటే ముఖ్యమైన కారణం ఇంకోటి ఉందని నేను తెలుగుతున్నాను, నవలు ఎందుకు రావడం లేదు అంటే, నవలకి ఏమిటంటే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నాక దాన్ని సస్టైన్ చేయాలి. 200-300 పేజీలు సస్టైన్ చేయాలి ఏదైనా ఒక భావాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక వాదాన్ని అంటే గనక రాస్తున్న వాడికి చాలా స్పష్టత ఉండాలి. ఎంతో స్పష్టత ఉంటే తప్ప నవలు రాయలేదు. చెబుతున్న విషయం మీద గొప్ప పట్టు ఉండాలి, స్పష్టత ఉండాలి, ఎటువంటి ఆర్గ్యుమెంట్ దానికి వ్యతిరేకంగా వచ్చినా నిభాయించుకోగల సత్తా ఉండాలి, ఇవన్నీ రచయితకు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు తప్ప నువ్వు అనలిటికల్గా రాయలేవు. ఉద్యమంలో ఏమవుతుందంటే ఆవేశం చాలా ఉంటుంది, ఎమోషన్ చాలా ఉంటుంది, అనుభూతి ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఉద్వేగం ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు కవిత్వము కథ చక్కగా పండుతాయి, బాగా వస్తాయి. కానీ నవల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, నేను ఒక నవలలో ఒక స్త్రీవాద భావజాలాన్ని కంటిన్యూ చేయాలి, ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఒక 200 పేజీలు నేను చూపించాలి అంటే దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టాలి. ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కనుక ఇది గెలవాలి, ఈ వాదం గెలుస్తూ ఉండాలి, అలా సస్టైన్ చేయాలి, టోటల్గా థీమ్ని సస్టైన్ చేయాలి, అంత కెపాసిటీ ఎంత కలిపి ఒక లాజికల్ కన్క్లూజన్కి రావాలి, నవల కింద ముగింపు ఉండాలి. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే చాలా అనలిటికల్ కెపాసిటీ ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా తాము నమ్ముతున్న సిద్ధాంతం పట్ల తమకు చాలా స్పష్టత ఉండాలి, తను ఏం చెప్పదలుచుకున్నాడు అనే విషయం మీద స్పష్టత ఉండాలి. ఇది నేను అనుకోవడం, బహుశా దళిత రచయితలకు శ్రీవాద రచయితలు కోపం రావాల్సిన మీద, కానీ అంత స్పష్టత ఇంకా ఈ సిద్ధాంతాల్లో లేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్ని వైపులా చూడగలిగినప్పుడే నవల బాగా వస్తుంది. ఒక సమస్యని ఒకే కోణం నుంచి చూస్తున్నప్పటికంటే అన్ని వైపులా చూసినప్పటికీ కూడా ఈ సిద్ధాంతాన్ని నువ్వు ప్రగాఢంగా చెప్పగలిగితే అప్పుడు నవల రూపం అనేది చాలా బాగా వస్తుంది. అది చెప్పడంలో బహుశా దళిత రచయితలు కానీ, స్త్రీవాద రచయితలు కానీ, ప్రాంతీయవాద రచయితలు కానీ పూర్తిగా సక్సెస్ఫుల్గా కార్యం, అంత క్లారిటీ వాళ్ళకి లేదేమో. అంత క్లారిటీ వాళ్ళకి లేకపోవడం కూడా లోపం కాదు, నేను దాని లోపం అనుకోవట్లేదు, ఆ క్లారిటీ లేకపోవడం. పరిస్థితులు ఎలాంటివి, మన చుట్టూ ఉన్న సమాజమే ఎలాంటిది. మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా సంక్షోభం ఉంది. ఏ విషయాన్ని దింతే అని ఖచ్చితంగా చెప్పగల పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఏ వర్గానికి లేదు. ఎందుకంటే క్షణక్షణం మారుతున్నాయి, చాలా డైనమిక్గా ఉంది. ఇప్పుడు సమాజం అంత డైనమిక్గా ఉన్నప్పుడు ఒక స్పష్టత రావడం కూడా కష్టమే, అంత స్పష్టంగా చెప్పగలగడం కూడా కష్టమే. కాబట్టి ఒక సిద్ధాంతాన్ని డెవలప్ చేయడానికి, దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకురావడానికి కావలసినంత క్లారిటీ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ, అవగాహన కానీ ఈ ఉద్యమాల్లో ఇంకా రావాల్సి ఉందేమో, అవి వస్తే ఇంకా మంచి నవరాలు వస్తాయేమో అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఓల్గాకి కొంతవరకు స్పష్టత ఉంది కాబట్టి ఆవిడ మానవి స్వేచ్ఛ లాంటి మంచి నవలలు రాయగలిగింది. స్త్రీవాదుల్లో మంచి నవలలు రాయగలిగిన ఏకైక రచయిత్రి ఓల్గా. ఆమె నిజంగా చాలా స్పష్టతతో రాసింది. ఒక స్త్రీకి జీవితంలో ఏం కావాలి అనే విషయాన్ని ప్రశ్నించుకున్నప్పుడు దానికి సంబంధించి ఆ క్లారిటీ ఉన్న రచయిత్రిగా ఓల్గా మనకు కనిపిస్తారు. ఆవిడ ఒకరు కనిపిస్తారు మనకి. దళిత రచయితలు ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు. కానీ అంతకంటే నవల విస్తృతంగా రావడానికి ఇదే అడ్డు వస్తోంది. అంటే మనకే మన భావజాలంలో అంత స్పష్టత ఇంకా రావడం లేదేమో, గొప్పగా రాయగలిగిన వాళ్ళకు కూడా అనేది నా అనుమానం. ఈ మొత్తం క్రమంలో నేను చాలా మంది రచయితలను వదిలేశాను. వాళ్ళు ఎందుకు వదిలేశారు అని మీరు అడిగితే చెప్తారు మళ్ళీ, కానీ అవి చెప్పదలుచుకోలేదు. కాబట్టి నవల మొదలవ్వడం అనేది ఒక భావ పరిణతికి, లేకపోతే కొత్త దృక్పథానికి, కొత్త ధోరణికి తోడ్పడాలి, దోహదం చేయాలి అనేది కందుకూరి వీరేశలింగం పంతులు దగ్గర నుంచి మొదలైతే ఈ రోజు వరకు నవల లక్ష్యమైతే అదే. నవల లక్ష్యం స్పష్టంగా అదే. నవలకు ముడిసరకు కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఎప్పుడు కాదు. నవలకు ముడిసరికి మనిషి జీవితం మాత్రమే. మనిషి జీవితంలో ఎలా ఎదగాలి, మనిషి జీవితం నుంచి జీవితంలో వచ్చే మార్పుల్ని అతను ఎలా స్వీకరిస్తాడు, ఎందుకంటే నవలల నుంచి మనం నేర్చుకున్నంత బహుశా ఇతర ప్రక్రియల నుంచి నేర్చుకోలేమని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఒక నవల మన ఆలోచన ధోరణిలో తీసుకురావగలిగిన మార్పు ఇతర సాహిత్య ప్రక్రియలు తీసుకురాలేవు. ఎందుకంటే అది ఒక పెద్ద పరిధిలో, విస్తృతమైన పరిధిలో చెప్తుంది, అనేక సంఘటనల ద్వారా మనకు చెప్తుంది, మనల్ని ఐడెంటిఫై చేసుకోగల పాత్రల ద్వారా మనకు చెప్తుంది, అలాంటి కథల ద్వారా చెప్తుంది. కాబట్టి నవల మనిషిని మార్చగలిగిన శక్తి ఉన్న ప్రక్రియ. అయితే అంత దాని ఫుల్ పొటెన్షియల్కి నవలని ఈ రోజు ఉపయోగించుకోలేకపోవడం మన దురదృష్టమే తప్ప ఒక్కొక్క ప్రక్రియగా నవలకు అపజయం కాదు. కాబట్టి దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన బాధ్యత ఈనాటి రచయితల మీద, దాని గురించి ఇంకా మంచి విమర్శ తీసుకురావాల్సిన బాధ్యత విమర్శకుల మీద ఉంది అని నేను భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
అద్భుతమైన ప్రసంగం విన్నారు కదా. మీకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆవిడని అడగచ్చు. మీరు అక్కడి నుంచైనా అడగచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి అడిగినా ఆవిడ జవాబులు ఇస్తారు.
నా పేరు తాలా ప్రేమరావు అండి. నమస్కారం. వివిధ ఉద్యమాలు ఇంకా నడుస్తుంటడం మూలంగా నవలా ప్రక్రియ కదా అడ్డుపడుతుందని చెప్పి మీరు చెప్పారు. హాస్యం మొదటి నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ హాస్యంలో నవల్లు అంతగా లేకపోవడానికి కారణం ఏమైనా ఉందా?
నాకు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన రసం హాస్యరసం. నేను రాసేది కూడా హాస్యమే. నేను ఎప్పుడు హాస్యమే రాస్తాను, అధిక్షేపమే రాస్తాను నేను ఎక్కువ అసలు. కానీ హాస్యానికి అది తెలుగు వాళ్ళ జీవితంలోని పెద్ద విషాదం ఏమిటి అంటే మన హాస్యాన్ని గౌరవించం. తెలుగు సాహిత్యంలో చూడండి, హాస్య రచనలకి ముళ్ళపూడి వెంకటరమణ చాలా గొప్ప రచయిత అంటాం. ముళ్ళపూడి వెంకటరమణను ఏ గొప్ప సాహిత్య వేదికకి అధ్యక్షుడిగా కూడా పెట్టరు. ఎన్నిసార్లైనా చూడండి మీరు, హాస్యాన్ని ఎప్పుడూ కూడా మన వాళ్ళకి వీరము, శృంగారము, ఇంకా రౌద్రం, ఇంకా చెప్తే రౌద్రం, ఈ రసాలు చాలా ఇష్టం మన తెలుగు వాళ్ళకి. తెలుగు వాళ్ళు హాస్యానికి చేసినంత అపచారం మరే భారతీయ సాహిత్యంలోనూ మీకు కనిపించదు. ఈ ఇంకా వేరే మీరు వరల్డ్ లిటరేచర్కి పోతే కనుక, మార్క్ ట్వైన్ లాంటి వాడు, బెర్నార్డ్ షా లాంటి వాడు గొప్ప సటైర్లు. మార్క్ ట్వైన్ అంటే చాలా మంచి. పీజీ వుడ్హౌస్కు వాళ్ళు కట్టిన పట్టం. షేక్స్పియర్ తర్వాత ఇంగ్లీష్ బాగా రాసిన వాడు పీజీ వుడ్హౌస్ అని వాడు ఖచ్చితంగా చెప్పగలిగారు. మన వాళ్ళు ఎవరైనా ముళ్ళపూడి వెంకటరమణ గారి శైలిని గురించి, భాషను గురించి ఎప్పుడైనా ఇక్కడ వాక్యం ఒకటి అంటారా అంటే అనరు. హాస్యం అనేసరికి మన వాళ్ళకి చాలా చిన్న చూపు తెలుగు వారికి. కాబట్టి తెలుగు సాహిత్య చరిత్రలో మీరు చాలా కరెక్ట్గా చెప్పారు, హాస్యానికి చాలా అపచారమే జరిగింది తెలుగు సాహిత్యంలో. అది పోదండి, అధోరణి పోదు. మనటి వాళ్ళు కొంతమంది భయ్యమని నడిచినా కూడా అదేమీ పోదు. తెలుగు వాళ్ళ దృక్పథంలో మారాల్సిన వాటిలో హాస్యం పట్ల దృష్టి కూడా విధిగా మారాలి. మనం మళ్ళీ వేమనని నెత్తికెత్తుకుంటాం, వేమనవి చదువుతాము, అధిక్షేపం ఉందని మెచ్చుకుంటాం, అంతవరకు బాగానే ఉంది. వేమనకు చాలా పెద్ద పీట వేస్తాం. కానీ వేమన గురించి మాట్లాడిన రచనల్లో మీరు విమర్శలు చూడండి. ఆయన సంఘ సంస్కరణకే మనం పెద్ద పీట వేస్తున్నాం, కానీ సంఘ సంస్కరణ దృష్టితో మాట్లాడాడు కాబట్టి దాని గురించే మాట్లాడతాం. కానీ హాస్యానికి ఆయన చేసిన దోహదం, ఆయన హాస్య రసానికి ఆయన చేసిన దాని గురించి ఎక్కువ మాట్లాడడం. కానీ ఆధునిక సాహిత్యంలో అయితే హాస్యానికి చాలా అపచారమే జరుగుతోంది. అది నేను కూడా చాలా బాధపడే విషయమే. అది మీరు ప్రస్తావించినందుకు చాలా థ్యాంక్స్.
నాకే ఒక ప్రశ్న ఉందండి. మీరు నవల గురించి మాట్లాడుతూ ఉద్యమాలని చెప్పారు, అంటే స్త్రీవాద ఉద్యమం, దళిత ఉద్యమం, లేకపోతే ఇలా రకరకాల ఉద్యమాలు. ఇంకా ఈ ఉద్యమాలు తప్ప నవల రాయడానికి ఇంకొక ఆధార సబ్జెక్టే లేదా? ఏ మనిషి జీవితమే ఒక రకరకాల సంఘటనతో ఉంటుంది. ఆ సంఘటనతో ఏదో ఒకటి, మీరు ఇందాక చెప్పారు కదా, ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది, ఒక కొత్త అనుభవం మనిషిని ఎదిగేట్లా చేస్తుంది కదా. వాటి మీద మనకేమీ లేవా? నవల రాయలేదు ఎవరున్నా?
మీరు కూడా చాలా మంచి ప్రశ్నే. ఎందుకంటే నవల నిజాన్ని ఉద్యమాలతో పనిలేదు, కానీ ఇప్పుడు ఉద్యమాలు రూల్ చేస్తున్న సాహిత్య వాతావరణం, మన వాతావరణం ఎలా ఉందంటే ఏదో ఒక ఉద్యమంలో ఇమిడే వాడే రచయితగా చలామణి అవుతాడు. ఇప్పుడు మీరు ఆంధ్రదేశం గురించి చూడండి, ఏ ఉద్యమానికి చెందిన వాడిని ఎవరు గౌరవించాలి, ఎవరు గెలవడు. ఆ ఉద్యమాల పార్టీలు ఉంటాయి, మళ్ళీ ఆ ఉద్యమాలు ఎవరి పార్టీలు వాళ్ళకి ఉంటే అది వద్దులేండి, ఆంధ్రదేశంలో జరిగే సభల గురించి వద్దు కానీ. కాబట్టి ఎవరి పార్టీలు వాళ్ళకి అందులో ఉంటాయి. ఉద్యమాల్లో ఇమడని వాడిని గౌరవించకపోవడం అనేది ఇంకొక పెద్ద దురదృష్టం తెలుగు సాహిత్యంలో. ఆయన రాస్తున్నారు. ఇప్పుడు నవీన్ ఉన్నాడు, అంపశయ్య రాసిన నవీన్, ఆయన ఇటీవల బాంధవ్యాలు అంటే ఒక కుటుంబ వ్యవస్థ ఎలా మారుతూ వస్తుందనే దాని మీద వరుసగా 3 నావల్స్ రాశాడు. అంటే ట్రైలాజీ లాగా, తెలుగులో ట్రైలాజీ రాసిన వాడు ఆయన ఒకడే. అలాగా ఒక కుటుంబం తరాలు మారితే తరాల అంతరం ఎలాగ మనిషి జీవితాన్ని మారుస్తుంది అనే దాని మీద మంచి నవలలు రాసుకుంటూ వచ్చాడు. అలా రాసేవాళ్ళు లేక కాదు, ఆయన రాస్తున్నాడు కూడా నవీన్. నవీన్ రాసే నవలలు బాగుంటాయి, మెచ్చుకుంటారు, కానీ ఏ గ్రూపుకు చెందడని బాధ. ఇప్పుడు ఏమైందంటే గ్రూపిజం ఎక్కువ తెలుగు సాహిత్యంలో. ఆధునిక పరిస్థితి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అది ఆధునిక పరిస్థితులు ఏమిటంటే ఏదో ఒక ఉద్యమంలోకి వాడు ఇండిపోవాలి. వాడు ప్రాంతీయమైనా అవ్వాలి, దళితమైనా అవ్వాలి, స్త్రీవాదమైనా అవ్వాలి, లేకపోతే మైనారిటీ అయినా అవ్వాలి. ఆ ఉద్యమాలు అనేవి ఒక రకంగా నవలను పుట్టనివ్వకుండా చేస్తున్నాయని నేను ఫీల్ అవుతున్నా. మీరు అన్నట్టు నవలలు వీటన్నిటికి అతీతంగా రావాలి. అతీతంగా రాగలిగినప్పుడే అది రాగలడానికి అంత శక్తిమంతుడైన రచయిత ఉండాలి. నవీన్ కొంత రాశాడు. కాశీభట్ల వేణుగోపాల్ అని ఒక రచయిత ఉన్నాడు, అరుదుగానే రాస్తాడు. ఆయన ఇప్పటికీ సైకో అనలిటికల్ నవల్సే రాస్తాడు. ఈ రోజుల్లో ఎవరు చదవరు సైకో అనాలిసిస్. ఇప్పుడు తెలుగులో మీరు సైకో అనలిటికల్ నవల్ రాయండి, ఎవరు చదవరు. చాలా మితంగా మేధావి వర్గానికి చెందిన నలుగురు దూరం చదువుతారు అంతే నవళ్ళు. ఎందుకంటే ఈ ఉద్యమంలో ఉండేవాళ్ళు తమలోకి తాము తొంగి చూసుకోవడానికి ఇష్టపడరు. సైకో అనలిటికల్ నవల్ ఎప్పుడు వస్తుంది? నేను నా అంతర్మధన నేను చేసుకోగలిగినప్పుడు, నన్ను నేను విశ్లేషించుకోగలిగినప్పుడు అప్పుడు సైకో అనలిటికల్ నవల్ వస్తుంది. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని ప్రశ్నించుకున్నప్పుడు సైకో అనాలిసిస్ దానిలోకి అడుగు పెడుతుంది. కానీ ఎప్పుడైతే నేను ఒక గుంపులోనే, ఒక గుంపు సైకాలజీని, గ్రూప్ సైకాలజీలో ఉండిపోయాను, ఒక గుంపుగా బిహేవ్ చేస్తున్నాను, నేను ఫలానా వర్గానికి, ఫలానా కులానికి, ఫలానా జెండర్కి చెందినదాన్ని కాబట్టి నేను ఇలాగే మాట్లాడాలి, బీయింగ్ పొలిటికలీ కరెక్ట్, నా నీ భావజాలంతోనే ఉండాలి అని నేను ఆ మిస్కన్సెప్షన్లో నేను ఉన్నప్పుడు నేను సైకాలజీ రాయలేను. అది నన్ను నేను అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించను, విశ్లేషించుకోవడానికి ప్రయత్నించను. అందుకని సైకాలజీకల్ నవలు రావడం లే తెలుగులో ఇప్పుడు, అసలు రావు కూడా. ఈ కాశీపట్ల వేణుగోపాల్ రాస్తే కనుక ఆయన మిత్రవర్గం ఉంది ఒకటి, పాపం ఆ మిత్రవర్గం మాత్రమే చదువుతుంది ఆయన నవలని, మిగిలిన వాళ్ళు ఎవరు చదవరు. అంత అలాంటి స్థితి ఉంది. కానీ మీరు అన్న మాట మాత్రం కరెక్ట్, దీనికే ఒక కొన్ని వ్యాసాలు రాయాలి. నవలు అనేవి ఉద్యమాలకు అతీతంగా రావాలని. ఒకవేళ వేరే రకంగా వాళ్ళు రాసినా దాని ఉద్యమాల్లోకి జారుస్తారు. ఒక్క ఉదాహరణ చెప్తాను, చంద్రలత అనే ఆమె రాసింది ఆట, వాళ్ళు బహుమతి ఇచ్చారు. ఆ నవల పేరు వచ్చిపోయాను ఇప్పుడు, రేగడి. ఆ రేగడి మిత్రులు వాళ్ళు నవలు రాసినప్పుడు ఆమె రాసింది వ్యవసాయానికి సంబంధించి, కానీ అది ఏ ఉద్యమంలోకి వెళ్ళిందో మీ అందరికీ తెలుసు, ప్రాంతీయ ఉద్యమంలోకి లాగేశారు విమర్శకులు దాన్ని. ఆమె రాసినప్పుడు వ్యవసాయానికి సంబంధించి మొత్తం 2-3 తరాల చరిత్రను ఆమె రాసింది, తరాల చరిత్రను ఫిక్షనలైజ్ చేసి రాసింది ఆమె. కానీ ఆ నవలను విమర్శించిన వాళ్ళందరూ ఏం చేశారు, ఆవిడ ఆంధ్ర ప్రాంతానికి చెందింది కాబట్టి తెలంగాణ వాళ్ళకు ఏమీ తెలియదు, వాళ్ళకి వ్యవసాయం ఎలా చేసుకోవాలో తెలియదు అనింది కాబట్టి అని ఆవిడ ప్రాంతీయ ఉద్యమంలోకి లాగి ఆమెను చీల్చి చెండాడారు ఆ నవల్ని. కానీ చెప్పండి, ఇప్పుడు విమర్శకులు పాత్ర ఎలా ఉంటుంది అంటే, మనం రాసినప్పుడు మనం ఒక సబ్జెక్ట్ అనుకో నవల రచయిత రాస్తే దాన్ని ఏదో ఒక ఉద్యమం కిందకి లాగేస్తారు, లాగేస్తున్నారు తెలుగులో, అదే జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అనేదే మా వాళ్ళ కోరిక కూడా. ప్రతిదీ ఏదో ఒక ఉద్యమం కిందకి రావాల్సిన అవసరం లేదు. ఎవరో అన్నారు శ్రీశ్రీ ఎందుకు ఆడవాళ్ళ గురించి రాయలేదు అని. కానీ స్త్రీవాదులు, నీకు స్త్రీవాదం నాకు ఇష్టమే, నేను స్త్రీవాదులే యాక్చువల్లీ. కానీ విషయం ఏంటంటే శ్రీశ్రీ ఎందుకు తన కథల్లో స్త్రీల సమస్యలు రాయలేదు అని, అదేం ప్రశ్న? శ్రీశ్రీ తన భావాధారంతం, తనకు ఏదైతే స్ఫూర్తినిచ్చిందో ఆ విషయాన్ని గురించి రాశాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ కథల్లో ఆ స్త్రీ పాత్ర ముఖ్యం కాదు అనేది ఒక క్రిటికల్ ఎవాల్యుయేషన్ పాయింటే కాదు నిజానికి. అంటే మన ఉద్యమంలోకి ప్రతి ఒక్కరిని లాగాలని చూసామనుకోండి, అప్పుడు కొంచెం దెబ్బతింటుంది. అది కొంతవరకు జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు వాడికి అతీతంగా రాయొచ్చా అంటే రాయొచ్చు. ఇప్పుడు దృశ్యాదృశ్యమని మంచినీళ్ళకి సంబంధించి రాసింది ఆమె, దాన్ని అందరూ ఒప్పుకున్నారు. అది ఇంకా దాని ఇంకా ప్రాంతీయ వారి సంస్కృతి రాలేదు. రేగడి విత్తులను మాత్రం లాగేశారు ప్రాంతీయ వారి సమస్య కిందకి. కాబట్టి వీటికి అతీతంగా రాసినప్పుడే అంటే మనిషి స్వభావం, మానసిక అనుబంధాలు, మానవ సంబంధాలు చెడిపోతున్నాయనే విషయం అందరూ ఒప్పుకుంటున్నారు. ఈ మానవ సంబంధాలనే ప్రధానమైన ఇతివృత్తంగా తీసుకుని నవలలు రాసేంత దక్షత బహుశా ఇప్పటి వాళ్ళకి లేదో, అంత తీరిక లేదో. కానీ మొత్తానికి ఆ కారణాల వల్ల చదివేవాడు లేడనే అపోహలో ఉన్నారు. రాస్తే మాత్రం తప్పకుండా చదువుతారు. ఎక్కడ వస్తుందంటే సీరియలైజ్ కావు, డైరెక్ట్ నవల్ వేసుకోవాలి. అవంతా పబ్లికేషన్ సంబంధించిన సమస్యలు, అది వేరే సమస్యలు ఉంది, అది ఆర్థిక సమస్యలు. వాటిని వదిలేస్తే ఈ కారణాల వల్ల అంటే ఏదో ఉద్యమంలోకి ఇమడాలి అనే తాపత్రయం మన రచయితలకు ఎక్కువ ఉంది. ఇమడని అక్కర్లేదు అని అనుకోగలిగిన రచయిత మంచి నవలు రాయగలుగుతాడు.
ఫస్ట్ చాలా బాగా చెప్పారండి. ఒక గంటన్నర పాటు మేము అనుకున్నాం అనర్గళంగా మాట్లాడటం ఒక ఎత్తు, అందరి దృష్టి ఫోకస్ మారకుండా మాట్లాడటం ఒక ఎత్తు. కుడోస్ టీవీ చాలా బాగా మాట్లాడారు. నేను ఆల్మోస్ట్ ఆంధ్ర వదిలిపెట్టి 19 ఇయర్స్ 20 ఇయర్స్ అవుతుంది. అరౌండ్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు చెప్పినప్పుడు ఐడెంటిఫై చేసుకున్నాను, నవలలు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్నప్పుడే వదిలేసి వచ్చేసాను నాకు తెలియదు. మీరు అన్నట్టు ఇట్స్ అ వెరీ గుడ్ వర్డ్ దట్ యూ సెడ్, విచ్ ఇస్ నవలల ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎట్లాంటిది అని చదువుతున్న కాలంలో మాకు అప్పుడు తెలియలేదు. కానీ విత్ ఆల్ ద క్యారెక్టర్స్, ద గర్ల్స్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పోర్ట్రేట్, వీ యూస్ టు రియలీ గెట్ ఇన్ఫ్లుయెన్స్, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళం. అండ్ ఇంకొక మాట మీరు మెన్షన్ చేసింది, ఇప్పుడు నవలలు రావటం లేదు అనేసారు. అస్ అ సెట్ నాకు ఇప్పుడు అంత, నేను నా వరకు చదివింది ఎన్నమూరి మల్లాది, సూర్యదేవ రామ్మోహన్ రావు, మాది ఆ తర్వాత ఇక నేను అయిపోయింది, అవటం అయిపోయింది. మీరు చెప్పిన చాలా రైటర్స్ ఐ థింక్ వెనక్కి వెళ్ళి మళ్ళీ చదువుతామేమో నేను. బట్ నవల మామూలుగా ఓల్డ్ మూవీస్ రివైవ్ చేసినట్టు పునరుద్ధరణ చేసినట్టు నాకు తెలియంది, మాకు తెలియంది ఏమన్నా నవలా పునరుద్ధరణ అలాంటిది ఏమన్నా జరుగుతుందా? మీరని కాదు, జనరల్ అలాంటిది ఏమన్నా జరుగుతుందా?
నవలల గురించి ఇటీవల కాలంలో 100 ఏళ్ల సాహిత్యంలో వచ్చిన మంచి నవలలోని సవ్యసాచి అనే ఒక మంచి పుస్తకం రాశాడు. అంటే ఇప్పటి తరానికి, ఇప్పటి పాఠకులకు అప్పటి నవలల్ని పరిచయం చేయడం కోసం కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నవలు ఇప్పుడు నేను ఊరికే స్థూలంగా చెప్పాను, ఒక్కొక్క నవలని తీసుకొని విస్తృతంగా చర్చ చేయడం. దానికంటే ముఖ్యంగా విశాలాంధ్ర వాళ్ళు నవలాకారులవి సంకలనాలు వేయడం మొదలుపెట్టారు. దాసరథి రంగాచార్య కంప్లీట్ కలెక్షను, వాసటి సీతాదేవి కంప్లీట్ కలెక్షను, ఇప్పుడు ఈ మధ్య రావిశాస్త్రి కంప్లీట్ కలెక్షను, ఇలా ఒక్కొక్కరికి కంప్లీట్ కలెక్షన్ వేసి ఎంత అమ్ముడుపోతాయో. అంటే కేవలం వ్యాపార దృష్టి, లాభ దృష్టి కాకుండా ప్రజల్లోకి వెళ్ళాలి నవల, మన దగ్గర మంచి నవలు ఉన్నాయి వీటిని ప్రజలకు ఇవ్వాలి అనే దృష్టితో ఇప్పుడు రీప్రింట్లు బాగా జరుగుతున్నాయండి. కానీ ఆ రీప్రింట్లో కావాల్సినంత ప్రచారం జరగాలి. ఇప్పుడు నవల పునరుద్ధరణ అంటే ఈ రోజు నేను ఇక్కడైతే మీరు అడిగారు కాబట్టి మాట్లాడాను, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నవల గురించి మాట్లాడు అడగడు, ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళకి పాఠం చెప్తే తప్ప నేను మాట్లాడను. అంటే నవల మీద అలాంటి సెషన్సే జరగవు. నేను చెప్పడం అది, నవలకి జరగాలంటారు ఎక్కువగా కవిత్వం మీద జరుగుతాయి, ఉద్యమాల మీద జరుగుతాయి, నవలకి కథకు కూడా జరుగుతాయి. కథ మీద కూడా చాలా గౌరవం ఉంది తెలుగువాడికి, కాబట్టి కథల మీద కూడా వర్క్షాపులు అది నిర్వహిస్తారు. కానీ నవల మీద నిజానికి విస్తృత స్థాయిలో ఏమి జరగదు. అది మా అలాంటి వాళ్ళకి ఆవేదన అదే, నవలనే చదువుకున్న వాళ్ళం ఎక్కువ, మా ఆవేదన అదే. పైగా మీరు అన్నట్టు ఇప్పుడు నవలలు అయిపోలేదండి, వస్తున్నాయి. కష్టపడి బతకాలి, ఒక మంచి నవల మీరు చెప్పండి, గత 5 ఏళ్ళలో ఒక మంచి నవల చెప్పమంటే నేను విరిమోహం వేసి కూర్చుంటా. 80స్లో అంటరాని వసంతం అని ఒక నవల వచ్చింది, కళ్యాణరావు రాశాడు, విప్లవ ఉద్యమం నేపథ్యంలో చాలా గొప్ప నవల, వస్తురీత్యా శిల్పరీత్యా భాషరీత్యా చాలా గొప్ప నవలది. ఆ తర్వాత చెప్దామంటే ఒక్కడి గుర్తురావట్లేదు అసలు, ఒక్క నవల పేరు గుర్తురాదు. మీరు 1910 నుంచి చెప్పమనండి, నేను ది డ్రాప్ ఆఫ్ హ్యాట్ మీకు ఒక 30 పేర్లు చెప్పగలను నవలలు నవలాకారులందరూ. ఈ గత 10 ఏళ్ళలో చెప్పమనండి ఒక నవల రెండు పేరు రాదు నోట్లోకి. అంటే అంత పాపులర్ ప్రక్రియ నుంచి అంత వెనక్కి వెళ్ళిపోయింది దీనిలోకి. కానీ మీరు అన్నట్టు దాన్ని రివైవ్ చేయడానికి సాహిత్య పనులు చేయాల్సినంత చేయడం లేదండి, ఈవెన్ యూనివర్సిటీస్ కూడా చేయడం లేదు, జరగాల్సినంత జరగటం.
మీరు చెప్పిందంతా చాలా బాగుంది, నాకు బాగా అర్థమైంది. నేను 50 ఏళ్ళు ఉన్నాను ఈ దేశంలో. అండ్ ఇప్పుడేంటంటే మా ఎండ్ కూడా ఇప్పుడే చెప్పినప్పుడు ఎండ్ కూడా మధ్యన మాడుతుంటాం. అసలు తెలుగు నా ఉద్దేశంలో చచ్చిపోయింది. ఎందుకంటే మనం ఇంత చదువుకొని ఈ నావల్స్ ఈ రచయితలన్నీ చదివినా కూడా, మొన్న అక్కడ సాహిత్య సదస్సు మేము చేసాం టెక్సస్లో, చేసినప్పుడు ఎవరైనా ఆంగ్ల పదం మాట్లాడితే ఇంతమంది రచయితలు వస్తే $1 పెట్టాలని చెప్పాం. సదస్సు అయిపోయేసరికి $280 కలెక్ట్ చేసాం ఆంగ్ల పదాలు పెట్టి. ఇప్పుడు తప్పకుండా అనేది మంచి మాట, డెఫినెట్గా అంటాడు, ఎందుకంటే ఎంత ఒత్తితే అంత తప్పకుండా అని. తర్వాత హౌ ఆర్ యు అండి, అక్కడ తెలుగు మాట అండి. దీనివల్లే ఈ నావల్స్ మీద చదవడానికి వాటి మీద ఇంట్రెస్ట్ పోతుందని నా అభిప్రాయం.
తెలుగు వాడికి తెలుగు భాష మీద గౌరవం లేదు అనే విషయం మేము ఈటీవీ 2లో తెలుగు వెలుగు ఒక కార్యక్రమం చేస్తానండి. నేను సమర్పిస్తాను అనమాట ఆ కార్యక్రమం. దాన్ని వేస్తున్న సేపు మాకు తెలుగు వాడికి ఆత్మగౌరవం లేదు భాష పరంగా అన్నది దాదాపుగా అందరూ ఒప్పుకున్న విశ్వజనీయ సత్యం అనుకుంటున్నది, అందరూ ఒప్పుకున్నాం. మనము ఎందుకో దానికి ఒక ప్రైడ్ ఫీల్ అవుతుంది, మనకంతా ఆవేశం రాదు మన భాషను తెలుసుకుంటే. ఇంకే భాష వాడైనా వాడి భాష గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడినా సులకనగా మాట్లాడినా చాలా కోపాలు వచ్చేస్తాయి. మీరు తమిళుల దగ్గరకో కన్నడల దగ్గరకో వెళ్ళి మాట్లాడండి, వాళ్ళకి చాలా కోపం వస్తుంది వాళ్ళ భాషను ఏమైనా అన్నా లేకపోతే భాష నా భాషలో నేను మాట్లాడలేను నా మాతృభాషలో నేను మాట్లాడలేను అని చెప్పుకోవడం మనకు పెద్ద ఇది గొప్ప. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీషే మాట్లాడుకుంటారని మనకు సామెత అయిపోయింది అది ఆల్మోస్ట్ దాదాపుగా కదా. ఇక్కడ కాదు నేను చెప్పడం, ఆంధ్రదేశంలో, ఇక్కడ అమెరికాలో ఉండి కాదు, ఇక్కడ సంగతి వేరు. ఆంధ్రదేశంలో కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగులో మాట్లాడుకోరు, అది ఇక్కడే మాట్లాడతారు. ఎందుకంటే మీకు దూరం కొండలు అయిపోయాయి కాబట్టి, మీకు కొంచెం ఏదో రాసాలని అనేది ఏదో ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడతారు. అక్కడ వాళ్ళకి ఏమీ గౌరవం లేదన్నమాట నిజమే. కానీ తెలుగు భాష చచ్చిపోతుందని మాత్రం నేను ఒప్పుకోను, ఎందుకంటే సాహిత్యం తగ్గుతోందేమో కానీ నిజానికి సాహిత్యం అనేక మూలల నుంచి వస్తుంది. ఇంతకుముందు ఒక ప్రాంతము ఒక వర్గము వాళ్ళకి పరిమితమై ఉండేది. ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్లే తెలుగు రాస్తారని, బాగా రాస్తారని, వాళ్ళదే ప్రమాణ భాషని ఇవన్నీ ఉండేవి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే అందరి భాషలు ప్రమాణ భాషలు అవుతున్నాయి. ఆ రకంగా సాహిత్యంలో కూడా మంచి మార్పు వస్తుంది, అన్ని మూలాల నుంచి తెలుగు వస్తుంది. మనకి ఇంతకుముందు తెలియనివి మాండలికాలని చెప్పి మాకు అర్థం కావని చెప్పి మనం పక్కకు నెట్టేసిన ఎన్నో రకాల భాషలు పదాలు అవన్నీ కూడా ఈరోజు మేము అందరం చదువుతున్నాం. ఇంతకుముందు మాకు ఏం తెలుసు తెలంగాణలాంటి పదాలు ఉన్నాయని మాకు తెలియదు అసలు. భాషలో మంచి కథలు వస్తాయి, తెలంగాణ యాసతో మంచి కథలు వస్తాయి, అలాగే రాయలసీమ, అలాగే కళింగాంధ్ర, అన్ని చోట్ల చాలా మంచి వస్తున్నాయి. ఆ రకంగా తెలుగు బాగానే బతుకుంది, ఇంకా విస్తృతమైంది. అనేక కొత్త పదాలు మన అదే రోజు మాట్లాడుకునే పరిభాషలోకి కూడా కొత్త పదాలు చేరుతున్నాయి. పైగా మనుషులు ఇంకా నగరాల్లో వదిలేయండి, నగరాల్లో తెలుగు మాట్లాడటంలే కానీ పల్లెల్లో గ్రామాల్లో కొద్ది తెలుగు చాలా సురక్షంగా ఉంది, చాలా హాయిగా ఉంది. కానీ తెలుగు భాష చచ్చిపోతుంది. నా ప్రోగ్రామ్ చేసేవాళ్ళందరూ కూడా తెలుగు భాష చచ్చిపోతుందని మొదలెడతారు మాట్లాడడం. కానీ నేను ఒప్పుకోను నిజానికి. నేను అక్కడ చెప్పాల్సి వస్తే స్క్రిప్ట్ ఉంటే చెప్తానేమో కానీ ఆ స్క్రిప్ట్ కూడా మార్చి చెప్తుంటాను. తెలుగు భాష ఎక్కడికి చచ్చిపోదు, క్షేమంగా ఉంటుంది భాష. సాహిత్యం మాత్రం ఇంకా ఎక్కువ రాకపోతే సాహిత్య పాఠకులు ప్రమాదంలో లేకపోతే ప్రమాదంలో పడతాం. పాఠకులు తగ్గిపోయారు తెలుగుకి. ఇప్పుడు ఇక్కడుండే మీ రెండవ తరం అనుకోండి, రెండవ తరం వాళ్ళు తెలుగు చదవలేదు, ఇక్కడుండే వాళ్ళు మొదటి తరం వాళ్ళ మీద తెలుగు చదువుతారు, మిగిలిన వాళ్ళు తెలుగు చదవలేదు. ఇది ఇక్కడే కాదు, భారతదేశంలో కూడా రెండవ తరం వాళ్ళు తెలుగు చదవలేదు. కాబట్టి అక్కడ మాకు ఎక్కువగా ఆందోళన కలిగించే విషయం పాఠకులు తగ్గిపోతున్నారు సాహిత్యానికి. పాఠకులు తగ్గితే సహజంగానే రచయితలు తగ్గుతారు. ముందు నేను చదివితే కదా నేను రాస్తాను మళ్ళీ. కాబట్టి పాఠకులు తగ్గడం పోను పోను రచయితలు కూడా తక్కువైపోయే ప్రమాదంలో పడుతుంది. దానికి మనం ఏదో రకంగా తెలుగు భాషను బతికించాలనేది, ముఖ్యంగా లిఖిత భాషగా బతికించాల్సిన అవసరం ఉంది. మాట్లాడే భాషగా తెలుగుకి ఎప్పుడు ఢోకాలు, అది ఎప్పుడు బతికే ఉంటుంది. లిఖిత భాషగా ఒక సాహిత్యం రూపంగా చూసుకున్నప్పుడు మాత్రం తెలుగును బతికించడానికి మీరైనా మేమైనా ఇక్కడున్న వారైనా అక్కడున్న వారైనా ప్రత్యేకంగా ప్రయత్నించాల్సి ఉంటుంది.
ఈ టెక్నాలజీ పరంగా లైక్ ఇంటర్నెట్ కానీ ఆన్లైన్ న్యూస్ పేపర్స్ కానీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని ఎవ్రీబడీ సేస్, చిన్నపిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికన్నా. అది రచయితలకు ఎంతవరకు ఉపయోగపడుతుందా, నెగిటివ్గా వెళ్తుందా?
టెక్నాలజీలు అంటే ఎస్ఎంఎస్ దగ్గరకు వచ్చేసరికి ఇంగ్లీష్ కూడా ఖూనీ ఖూనీ అయిపోయింది, అందరికీ తెలుసు. చాలా ఖూనీ అయిపోయింది. మన ఈమెయిల్స్ లోను యూ అంటే యూ రాస్తాం, వైఓయూ రాసే ఓపిక ఎవరికి లేదు, యూనే. అంటే అలాంటి భాష స్పెల్లింగ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్లు అయితే దారుణంగా పోయాయి టెక్నాలజీ వల్ల. కానీ నన్ను అడిగితే రచయితలు టెక్నాలజీని ఉపయోగించుకోవాలంటాను. టెక్నాలజీని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది, తెలుగు సాఫ్ట్వేర్. ఇప్పుడు ఇంతకుముందు మీకు కంప్యూటరే తప్ప మేము ప్రింటెడ్ వర్డ్స్ చదవమన్నారనుకోండి, దాని ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీని రచయితలు ఎంత వీలైనంత ఉపయోగించుకోవాలి. రెండవది ఆడియో లిటరేచర్ అనే కాన్సెప్ట్ పెంచొచ్చండి. ఇప్పుడు తెలుగు భాష బతకాలంటే ఆడియో లిటరేచర్ అనే కాన్సెప్ట్ పెంచొచ్చు. ఎందుకంటే వీళ్ళు తెలుగు చదవలేదు, ఈ తరం వాళ్ళు తెలుగు చదవలేరు. మీరు చదవలేరు కాబట్టి మీకు తెలుగు సాహిత్యం వినే హక్కు లేదో, మీకు అర్హత లేదో అని మనం వదిలేసామనుకోండి, ఈ తరం వాళ్ళకి తెలుగు సాహిత్యంలో ఏముందో తెలియదు. అలాంటప్పుడు వినికిడి ద్వారా వాళ్ళు వినగలరు కదా, వింటే తెలుగు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ పుస్తకాలని, ఈ నవలల్ని కానీ కథల్ని కానీ వాటిని ఆడియో ఫార్మాట్లో మనం వినిపించగలిగితే కనుక తప్పకుండా అవి సక్సెస్ఫుల్ అవుతాయి. ఇది నేను నా రేడియోలో నేను ప్రయోగం చేసి విజయం సాధించి మీకు చెబుతున్న విషయం. మన రేడియో నేను పనిచేసేది రేడియో. దీనిలో ఏం చేస్తానంటే అమ్మ మీద ఒక కవితా సంకలనం వచ్చింది, గీతకు తెలుసు అనుకుంటుంది, అమ్మ అనే దాన్ని కవితా సంకలనం వచ్చింది. అమ్మ కవితా సంకలనాన్ని మదర్స్ డే చేసుకుంటాం కదా, ఆ మదర్స్ డే రోజు మే నెలలో ఆ కవితా సంకలనంలో ఉండే పద్య కవితలు అన్నింటినీ కూడా నేను వ్యాఖ్యానం, నా సొంత వ్యాఖ్యానం విమర్శ యాడ్ చేస్తూ కవితా సంకలనంలోని ప్రధానమైన పద్యాలన్నింటినీ చదివాను. అది చదివితే ఎవరో 17 ఏళ్ళ అబ్బాయి విని వాళ్ళ నాన్నకు చాలా ఆనందంగా చెప్పి తెలుగులో ఇంత మంచి సాహిత్యం ఉందని అడిగాడు. ఆ తండ్రి నాతో మాట్లాడాడు, అంటే అతనికి ఏమిటి చదవలేడు అబ్బాయి కానీ విన్నాడు అమ్మ మీద ఇంత మంచి కవిత్వం తెలుగులో వచ్చింది అని నేను చెప్తే విన్నాడు. విని అతనికి ఇంట్రెస్ట్ వచ్చింది. కాబట్టి ఈ తరం వాళ్ళకి తెలుగు సరిగ్గా రాకపోతే ఆడియో ద్వారా, అది మంచి చాలా మంచి టెక్నాలజీ కాబట్టి, అది ఆడియోలు ఏమైనా చేయొచ్చు మీరు కాబట్టి, ఆడియో ద్వారా దాన్ని ప్రజెంట్ చేయొచ్చు కాబట్టి, రచయితలు టెక్నాలజీని వాడుకోవాలని నమ్ముతారు. టెక్నాలజీ వేరు, రచయితలు వేరు, దానివల్ల చెడిపోతున్నాం అనుకోకూడదు. ఎంత బాగా వాడుకోవచ్చు అంత బాగా వాడుకోవాలి దాన్ని.
అంటే మీ అడిగిన ప్రశ్నకే జవాబు, మీకు ఇంటర్నెట్లో ఇప్పుడు బ్లాగ్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. తెలుగులో ఉన్న బ్లాగులు ఏ భాషలో ఇంతవరకు లేవు. తెలుగులో రాసే ఒక 350 or 380 బ్లాగులు ఉన్నాయి. అందరూ అంటే వాళ్ళెవరు రచయితలు కాదు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ రోజు చూసే సంఘటనలు, ఏదైతే వాళ్ళకి ఏమనిపిస్తే అది రాసేస్తున్నారు. కానీ మీరు వెళ్ళి ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి, బ్లాగ్స్ అని కొడితే, తెలుగు బ్లాగ్స్ కొడితే అంటే కొల్లెడ్ చేస్తాడు లిస్ట్ వస్తుంది. అందరు రాస్తున్నారు, రాయట్లేదు. రాయే భాష గురించి ఆ ప్రాబ్లం లేదు. అంటే ఎంత బాగా రాస్తున్నారు ఎంత అన్నదానికి అది ఒక ఎవాల్వ్ అవ్వాలి. ఇంకా అక్కడ రాయడం అయితే జరుగుతుంది, టెక్నాలజీని ఉపయోగించకపోతే డెఫినెట్గా జరుగుతుంది అండి. నేను అది ఘంటాపథంగా చెప్పగలను. కాదండి, నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్గా అలాగే చెప్తానండి.
కెమనాడి గారు, మీరు ప్రస్తుతం అంటే వచ్చేది దళితవాదం, స్త్రీవాదం అన్నారు కదా, అలా కాకుండా వేరే వాళ్ళు కూడా రాస్తున్నారు నవలలు అని అన్నారు. అయితే ఏ ఫీల్డ్లో అంటే ఎలాంటి అంశాలను ఎత్తుకుంటున్నారు, అవి మంచి నవలు కాకపోవడానికి కారణాలు ఏంటి, అంటే పేరు రాకపోవడానికి
చెప్పండి. మిగతా నవలను రాసిన వాళ్ళు కూడా ప్రధానంగా కుటుంబ సమస్యలే తీసుకున్నాను, కుటుంబ సమస్యలు. ఇప్పుడు వస్తున్న సీరియల్స్ గురించి మీరు అడిగితే మాత్రం నేనేం చెప్పలేను, అవన్నీ థ్రిల్లర్లు. థ్రిల్లర్లు చాలా వస్తున్నాయండి. నవలలు రావడం లేదనట్లే, మంచి నవలు రావడం లేదంటున్నాం. ఎందుకంటున్నామంటే వీళ్ళు రాసే థ్రిల్లర్లు ఏమిటి అంటే మొత్తం వాటిలో ఎక్కడా కథ ఉండదు. ఇప్పుడు మనం ఇదివరకు డిటెక్టివ్ ఫిక్షన్ చదివేవాళ్ళం, మీకు గుర్తుండే ఉంటుంది. డిటెక్టివ్ ఫిక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. అలిసెల్లి గాళ్ళని పెరిమిషన్ చదివేవాళ్ళం, జేమ్స్ హ్యాండ్లీ చేసేవాళ్ళం, ఎడ్గర్ వెల్స్ చదివేవాళ్ళం. మన వాళ్ళు ఆరుద్ర కూడా మొట్టమొదటి డిటెక్టివ్ నవలతోనే ప్రారంభించాడు కాబట్టి డిటెక్టివ్ నవల మనం చదివేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చే వాటిలో డిటెక్షన్ ఏమీ ఉండదు, అంటే నిజంగా మెదడుకి పదును పెట్టే విషయం ఏమీ ఉండదు. దానిలో ఉన్నదంతా సెక్స్ కానీ లేకపోతే హింస కానీ, రెండే ఉంటాయి. ఆ సెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చే నవలలో చాలా ఎక్కువ ఉన్నది శృంగారం. అది కూడా అశ్లీలంగా వర్ణించడం తప్పిస్తే, ఒక ప్రయోజనం ఉన్న శృంగారం అయితే చలం విషయంలో తీసుకోండి, చలం శృంగారం రాశాడు, దాని ఒక ప్రయోజనం ఉండి రాశాడు. లేదా హిమజ్వాలు ఉంది, హిమజ్వాలని మెడర్ చండీదాస్ నవల వచ్చింది, దానిలో శృంగారం ఉందంటే ఒక ప్రయోజనం ఉంది దానిలో. ఎందుకంటే అదే ప్రధానమైన గుణం కాబట్టి, ఆ లోపం కాబట్టి నవలాకారుడు రచయి పాత్రలో హీరోలో. కాబట్టి అలాంటి చోట్ల శృంగారం వర్ణాలు వస్తే కనుక దానికి వేరే పర్పస్తో శృంగారాన్ని వాడుకోవడం వేరు. ఇక్కడ ఉత్త పచ్చి శృంగారం తప్ప మీరు స్వాతి చదవండి. ఇటీవల సాక్షి అనే పత్రిక వస్తుంది, మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో, తెలుగు ఆంధ్రదేశంలో స్వాతి సాక్షి అనే పత్రిక వస్తుంది. దానిలో ఆదివారంలో ఒక సీరియల్ వస్తుంది, అది తీసుకోండి. వాటిలో శృంగారం ఫర్ ది సేక్ ఆఫ్ శృంగారం, దానికి వేరే లక్ష్యం లేకుండా. కాబట్టి ఈ నవలలు ఏమిటంటే వీటి వల్ల ఏదో ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్స్నో లేకపోతే ఒక రకమైన కోరికల్ని లేకపోతే ప్రేరణల్ని కలిగించడమే తప్పిస్తే దానివల్ల నీకు కలిగే వేరే ప్రయోజనం ఏమీ లేదు. అలాంటి నవలు చాలా వస్తున్నాయి. సస్పెన్స్ ఆపడం, ఎక్కడా ప్రపంచంలో జరగని విషయాలను తీసుకొని వేరే లోకాలు, సైన్స్ పోయిన సైన్స్ ఫిక్షన్ కిందకి వస్తాయా, సైన్స్ ఫిక్షన్ రాస్తే మనం సంతోషిస్తాం. అందులో సైన్స్ ఫిక్షన్ ఉండదు, దేనికి చెందవు. నన్ను అడిగితే దేనికి చెందవు, అవి ఏ కోవకి చెందవు. అవి చేసే పని ఏమిటంటే వచ్చే వారం కోసం ఎదురు చూసేలా చేస్తాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజానికి వాటికి కూడా పాఠకులు తగ్గారు, బాగా తగ్గారు. ఆ విషయం ఇప్పుడు స్వాతి వాళ్ళు, భూమి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, వాటికి కూడా పాఠకులు తగ్గారు. అంటే నవల అనేది, నేను ఇంతకుముందు చెప్పినట్టు, నవల అనేది మనకి ఏదో కొంచెమైనా మనలో ఒక ఆలోచన కలిగించాలి. పెద్దగా మన జీవితాన్ని మార్చేయలేకపోవచ్చు, కొంచెమైనా ఆలోచన కలిగించాలి, అది ప్రధాన లక్ష్యం. ఎందుకంటే భావజాలంలో మార్పు కోసమే ప్రారంభమైంది ఆ ప్రక్రియ, ఏ భాషలో అయినా, యూరోపియన్ భాషలోనే తీసుకోండి, దేనిలో అయినా అందుకే ప్రారంభమైంది నవల. కాబట్టి అది చేయడంలో విఫలమవుతున్నాయి. ఇప్పుడు నవలు ఎందుకు బాగలేవంటే, నాకు నిన్న రావిశాస్త్రి అంటాడు, ఏ కవి అనేవాడికి ఒక్క దృక్పథం అనేది ఉండాలి, రచయిత అనేవాడికి దృక్పథం అనేది ఉండి తీరాలి. అతను ఎప్పుడు గోడ మీద పిల్లిలా ఉంటారంటే కుదరదు, నాకేమీ తెలియదు అంటే కుదరదు, రాయద్దు. నీకేం తెలియకపోతే రాయకు, నీకు దృక్పథం లేకపోతే అసలు ఒక వాక్యం రాయకు, ఏదో ఒక దృక్పథం ఉండాలి. ఆ దృక్పథం లేని నా రచనలు వేలకు వేలు వస్తున్నాయి. అతనికంటూ ఒక పర్స్పెక్టివ్, నవల చెప్పాను కానీ పెద్ద పనులు చేయదు, కానీ ఒక దృక్పథాన్ని అంటే ఒక పర్స్పెక్టివ్ ఇస్తుంది ఒక అంశం మీద. అది చేసే నవలలు బాగా తగ్గిపోయాయి. అందుకని ఉద్యమంలో నవలలు అపని చేయగలవు. నేను అనడం ఎందుకంటే, ఉద్యమం అని, సిద్ధాంతం అని, ఒక వాదం అని పునాది ఉందనుకోండి, ఒక దృక్పథాన్ని ఇవ్వగలుగుతాయి. వాళ్ళు రాయలేకపోతున్నారు నవలలు, అందుకు వాళ్ళని ప్రస్తావించడమే తప్ప ఉద్యమాల్లోనే నవలలు రావాలని నేను అనట్లేదు. ఇతరత్ర నేను అన్నట్టు ఎన్నో ఉన్నాయి మానవ సంబంధాల్లో ఇష్యూస్, ఎన్నిటి మీద నవలలు రావచ్చు. అలాంటి దృక్పథం ఉండడంగా ఈ మధ్య రచయితలకి, అందువల్ల మంచి నవలలు రావడం లేదు. అలాంటి గొప్ప రచయితలు ఇప్పుడు లేరు అని.
నాకే ఒక ప్రశ్న ఉందండి. మీరు తెలుగు యూనివర్సిటీ తరఫుని, అదే తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తారు మీరు. ఇక్కడ అమెరికాలో చూస్తే ఇక్కడ పిల్లలకి లిటరేచరు ఆల్మోస్ట్ 12th grade వరకు చదువుతారు. వాళ్ళకి కంపల్సరీగా ఒక ఒక ఎవరో ఒకరు ఒక ఒక ఎవ్రీ ఇయర్ ఒక 10 novels ఎన్నో చదివిస్తారు వాళ్ళ చేత. నవల్స్ చదివించి వాళ్ళ చేత దాని మీద ఎనాలిసిస్ రాయిస్తారు. అలాంటివన్నీ ఉంటాయి. మీరు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కదా, మీరు తెలుగు యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు, మీరు కూడా అలాంటివి ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఒక నవల్ని పెట్టి వాళ్ళ సబ్జెక్టుగా వాళ్ళు దాని మీద చదువుతారు. దాని తద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అలాంటివి మీరు ఎందుకు చేయట్లేదు యూనివర్సిటీ వాళ్ళు? ఎందుకంటే ఒక యూనివర్సిటీకి ఇంకో యూనివర్సిటీ ఎలా చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేయాలి, ఇలాంటివైనా మీరు ఆలోచించి వాళ్ళకి సజెషన్స్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
నేను వైశాఖ చేస్తాను. మా లాంటి వాళ్ళు మీరు చెప్పిన సహాయం ఎప్పుడో ఇచ్చారు. నేను మా సిలబస్లోనే నేను చెప్పేది కంపారిటివ్ లిటరేచర్, తులనాత్మక అధ్యయనం అని, దానిలో అసలు పోస్ట్ దానిలోనే ఫలానా టెక్స్ట్లు పెట్టమని టెక్స్ట్లతో సహా ఇచ్చాను. ఇస్తే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నాకు పవర్ లేదు కదా, నాకు అధికారం లేదు, సలహాలు మాత్రమే ఇవ్వగలను. ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్ని టెక్స్ట్లు ఎవరు చదువుతాడు, నువ్వు చదవాలి నేను చదవాలి వాడికి చెప్పాలంటే కదా, ముందు నేను చదవాలి కదా, నేను టీచర్గా ఉన్నారంటే. కాబట్టి ఎవరు చదువుతారు? ఇప్పుడే ఇంతకుముందు తను శివచరణ్ చెప్తున్నాను, సివిల్ సర్వీసెస్కి తెలుగు చెప్పేటప్పుడు కూడా నవల చెప్పడానికి ఎవరు ముందుకు రాడండి. మొత్తం 4 institutes ఉన్నాయి, నవల చెప్పమంటే నాకు ఫోన్ చేస్తారు. ఆ టీచర్లందరూ తిక్కల దగ్గర నుంచి నన్నయ్య దగ్గర నుంచి అద్భుతంగా చెప్తారు. వాళ్ళు చాలా బాగా చెప్తారు పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు. నవల చెప్పమంటే నవల పాఠం చెప్పడం ఏంటండి అంటే, నవల పాఠం ఎట్లా చెప్తాం, చదివేసి పక్కన పడేస్తాం, దాని పాఠం ఎట్లా చెప్తాం? నవల చెప్పే వాళ్ళు లేరండి, అసలు నవల చెప్పలేరు. ఆ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి దాన్ని ప్రిస్క్రైబ్ చేయరు. టీచర్లు చెప్పలేరు అసలు నవల్ని. నాకు చాలాసార్లు గమనించాను, నాకు పాఠం చెప్పిన ప్రొఫెసర్ గారు కూడా సగం చదివేసి మిగిలింది నువ్వు చెప్పేమా అనేవాడు నన్ను. అంటే నవలను ఎట్లా టీచ్ చేస్తావు అన్నది. అది కూడా పెద్ద కళ కాబోలు, అందుకని వాళ్ళు చెప్పడం లేదు. అంత శ్రద్ధ నవల మీద పెట్టరనేదే నా సమస్య. మీరు అన్నట్టు 10 novels చదివితే ఒక భాషలో నీకు ఆ సాహిత్యం గురించి ఎంత తెలుస్తుందో, మనిషి గురించి తెలుస్తుంది, సాహిత్యాన్ని గురించి, ఆ సాహిత్యాన్ని గురించి చాలా తెలుస్తుంది. అలా ప్రిస్క్రైబ్ చేయడానికి నాకు ఏదో ఒక అధికారం రానివ్వండి, అప్పుడు తప్పకుండా చేస్తాను.
నవల బతకాలండి, మీకు కూడా వైస్ ఛాన్సలర్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మీకు ఎవరైనా ఇంకా ప్రశ్నలు ఉంటే అడగండి.
మీరు ఇందాక వ్యాపార నవలలో అన్నారు, అలాగే మీరు సినిమాకి నవలకి ఏమన్నా రిలేషన్ ఉందా? ఎందుకంటే 50s లో 60s లో సినిమాలో కథలు కూడా బాగా ఉండేవి. సో ఇలా 80s 90s వచ్చేసరికి సినిమాలో కథా ప్రమాణం కూడా పడిపోయింది అని, నవలలు పడిపోవడం వల్ల అది పడిపోయింది అని, అంటే సినిమా ఇన్ఫ్లుయెన్స్ నవలల మీద ఎంతవరకు వచ్చింది?
మీరు 50-60s సినిమాలు వచ్చేసి నవలల సినిమాలుగా వచ్చేప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, కోడులు కొసలదేవి, ఎద్దనపూడి సులోచనారాణి, వీళ్ళిద్దరి నవలలు ఒక్కొక్కడికి 4-5 novels సినిమాలుగా వచ్చి అన్ని సూపర్ హిట్లు. ఈవిడ సెక్రటరీ కానీ, విజేత కానీ, జీవన తరంగాలు కానీ, మీనా కానీ, సులోచనారాణివి చాలా పెద్ద హిట్స్. అలాగే కోడులు కోసలదేవి రాసిన, డాక్టర్ చక్రవర్తి కోడులు కోసలదేవి రాసిన చక్రవాకం నవల, తర్వాత ఆమె రాసిన ప్రేమనగర్, అన్ని భాషల్లోనూ, తెలుగు, తమిళం, హిందీ, అన్నిటిలోనూ సూపర్ హిట్. అంటే మంచి నవలల్ని బాగా తీయగలిగినప్పుడు ఆ తెలుగులో నిజంగానే ప్రేక్షకులు కూడా దాన్ని బాగా స్వీకరించారు. ఆ నవలల్ని ఏమి చదవని ప్రేక్షకులు కూడా దీని ద్వారా అలాంటి మంచి నవల తెలుగులో ఉందని అనుకున్నారు. కాబట్టి నవలలు సినిమాలుగా బాగా తీయగలిగినప్పుడు, ఇప్పటికీ తీయగలిగితే చాలా మంచి నవలు తెలుగులో ఉన్నాయి. మోహన్ కృష్ణ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఇటీవల కాలంలో బాగా రాస్తూ, ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ. ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ గ్రహణం అనే తెలుగు కథ సినిమా తీశాడు. అది చలం కథ, ఒక చలం షార్ట్ స్టోరీని తీసుకొని గ్రహణం అనే చాలా గొప్ప సినిమా తీశాడు అతను. అంటే సాహిత్యాన్ని ఎప్పుడైనా సరే నవలని కథని సినిమాగా తీయడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మన వాళ్ళ కథలు లేవు, ఇప్పుడు కథలు అసలు లేవు మన వాళ్ళ సినిమాల వాళ్ళకి. సా నవలను ఎందుకు తీసుకోరు అనే ప్రశ్న నేను దాదాపుగా ప్రతి డైరెక్టర్ మొన్న రామానాయుడు అడిగా, మొన్ననే అడిగా. ఆయనే తీశాడు ప్రేమనగర్ లాంటి సినిమాలు. ప్రేమనగర్ సినిమా తీసింది సురేష్ మూవీసే, రామానాయుడే తీశాడు. మీరు అంత బాగా తీశారు, అంత పెద్ద హిట్ అయింది,